ప్రకృతిలో ఈ రామ నవరాత్రులకి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఈ రామనవరాత్రులు మనం ఉగాదితో మొదలు పెడతాం. మనం ఉగాది అంటే యుగము యొక్క ఆది. నాలుగు యుగాలు ఉంటాయి మనకి. నాలుగు యుగాలు ఈ నవరాత్రులలో పూర్తయిపోతాయి. ఇంకా కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుంటే రేచక, అంతకుంభక, పూరక, బాహ్య కుంభకాలు, ఇవి నాలుగు పాయింట్ అర్థం లేదా. గాలి పీల్చుకుంటున్నాం, ఒకటి పీల్చుకున్న గాలి లోపల ఉంటుంది, రెండు లోపల ఉన్న గాలి బయటికి వస్తుంది, మూడు గాలి బయటనే ఆపుతాము, నాలుగు. ఇవి నాలుగు యుగాలు. లాజిక్ అది, ఎక్కడున్నా కూడా ఈ నాలుగు 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 మూడు 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 వస్తూ ఉంటాయి. నాలుగు అంటే రెండు కుంభకాలు, మూడు అంటే ఒక కుంభకమే. మొత్తము స్పిరిచువలిజము ఆధారం ఇది. ఇంకా మీరు అది ముస్లిం కల్చర్ అనుకున్నా, క్రిస్టియన్ కల్చర్ అనుకున్నా, జైనిజం అనుకున్నా, బుద్ధిజం అనుకున్నా, రేపు ఇంకో సైంటిఫిక్ ఇజం వచ్చినా బేసిస్ ఇదే. మనిషి బతకటానికి ఆధారం ఏంటి అంటే శ్వాస పీల్చుకోవటం. పీల్చుకున్నటువంటి శ్వాస ఆ లోపల కరెక్ట్ గా తను చేయవలసినటువంటి పనిని చేయుట, తర్వాత బయటకి సాధించి వచ్చేయటం. అంటే లోపలికి తీసుకున్న దాన్ని మనం ఏమంటాం అంటే న్యూట్రియంట్స్ అంటాం. అంటే శరీరానికి సామర్థ్యము ఇచ్చేటటువంటివి, శక్తినిచ్చేటటువంటివి, అది మనం పీల్చుకుంటాం. ఎప్పుడైతే మీరు దాన్ని పీల్చుకుంటారో లోపల ప్రాకృతిక నియమానుగుణ్యముగా ఎక్కడికి ఏది వెళ్ళవలనో, ఎలా వెళ్ళవలనో అలా వెళ్ళిపోతాయి. మనకి తెలియదు, అది తెలుసా మీకు ఏది ఎక్కడికి వెళ్తుందో? తింటాం, తినేస్తున్నారంటే తినకూడని పదార్థాలే ఎక్కువ తింటున్నాం మనం. కానీ అందులోంచి కూడా మన శరీరము మనకి పనికొచ్చేటటువంటి న్యూట్రియంట్స్ నే, అంటే పౌష్టిక పదార్థాలనే వేరు చేసుకుని అది శరీరానికి అందించి పనికిరాన్ని ఏం చేస్తుంది, టాక్సిన్స్ అంటాం దాన్ని, వదిలేస్తుంది. పూరక లోపల జరిగే ప్రక్రియ వదిలివేసింది. లోపలికి వెళ్ళటం బ్రాహ్మీ శక్తి, లోపల కావాల్సింది చేసుకోవటం పరిపోషణ శక్తి లేక వైష్ణవి శక్తి, బయటకు వదిలేసేది లయకారకమైనటువంటి అర్థమవుతుంది కదా. అంటే ఏ పేర్లు మీరు ఎలా చెప్పుకున్నా కూడా జరిగేది ఇది, పౌష్టిక పదార్థాలు లోపలికి వెళ్ళి లోపలికి ఆ యంత్రం యొక్క సామర్థ్యానుసారము మార్పులు జరుగుతాయి. మార్పులు జరిగాక పనికిరాని వస్తువులు బయటికి వదిలేదు. ఇది మూడు, లైఫ్, మ్యాటర్, కాన్షియస్నెస్. దీంట్లో ఒక విశేషమైనటువంటి సాధనా విధానం మీరు గుర్తు చేసుకోండి. రిపీటెడ్ గా గత కొన్ని నెలల బట్టి నేను ఒకటి చెప్తున్నాను, అది ఒక పద్ధతికి ఈనాడు వచ్చినది. ముఖ్యంగా మూడు రకాలైనటువంటి సాధకులతో నేను సంబంధ బాంధవ్యాలు పెట్టుకోదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటి అంటే నాతో పాటు నేను చెప్పినట్టు తూచా తప్పకుండా నడచగలిగేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఒకటో క్లాస్లో ఉంది, రెండో క్లాస్లో ఉంది, వాళ్ళకి ఆధ్యాత్మికత మీద ఏ అవగాహన లేకపోని ఏమీ పర్వాలేదు. కండిషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేయటమే తప్ప వాళ్ళ సొంత అభిప్రాయాలను పక్కన పెట్టివేయాలి. ఈ రామనవమి నుంచి అంటే ఈ రోజు నుంచి అందులో నేను మీకేం చెప్తున్నాను, నేను కనీసము రోజుకి 2.5 గంటల పాటు గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు కావాలి. ఈ గాయత్రి మంత్ర జపమే సోలార్ సిస్టమ్ యొక్క వివరణ. ఓం భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. నేను ఉచ్చారణ చేశాను, మీరు విన్నారు కదా, మీరు ఉచ్చారణ చేస్తూ వినండి చూద్దాం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మంత్రోచ్చారణ చేస్తూ మంత్రాన్ని విన్నారా, అర్థమైందా? ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. మీరు మంత్రోచ్చారణ చేస్తున్నారు, మంత్రాన్ని వింటారు, అర్థమైందా? ఇక్కడ మీరు మంత్రం ఎంత ఫాస్ట్ గా చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు, అది గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే మంత్రంలో మీరు ఉచ్చారణ చేసినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా మీరు వినాలి. క్లియర్? దానికి మీరు వీలవుతే రేపు ఒక గ్రూప్ గా ఏర్పడి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు రేపు పొద్దున్న 6 గంటల నుంచి 7వ తారీఖు 12:00 వరకు ఈ మంత్ర జపాన్ని వింటూ చేసేటటువంటి వాళ్ళని ఏర్పాటు చేసుకోండి. ఏర్పాటు కాలేదనుకోండి, ముఖ్యంగా రాత్రి ప్రాబ్లం అవుతుంది, పర్వాలేదు, బ్రేక్ వస్తుంది, అర్థమైందా? అంచేత మనం కంటిన్యూస్ గా రేపు పొద్దున్న 6 గంటల నుంచి 7వ తారీఖు పొద్దున్న 12 గంటల వరకు చేసుకోగలిగితే తెలియదు చొప్పున, ఇంకా ఎక్కువ మంది అవుతే ఇంకా ఎక్కువ మంది ఇదే చేసుకుంటారు మీరు, అర్థమైంది కదా. కానీ ఇక్కడ ఈ మంత్ర జపం మీరు ఇంత గట్టిగా చేయక్కర్లేదు, కానీ పైకే చేస్తారు, వింటూ ఉంటారు, అర్థమైంది కదా. ఈ సాధన ఈ సంవత్సరం అంతా చేసేటటువంటి వాళ్ళు అంటే ఏంటి, మళ్ళా నెక్స్ట్ రామనవమి వరకు చేసుకునేటటువంటి వాళ్ళు రేపు నాకు పేర్లు ఇవ్వండి. ఇంకా వాళ్ళు మీరు ఇతర ఏ సాధనలు చేస్తున్నారో అవన్నీ మీరు మూసివేయవచ్చు. ఇంకా మీ నా బాధ్యత నాదే, అర్థమైందా. ఇంకా మిగతా సాధనలో నేను చెప్తే చేస్తారు, లేకపోతే లేదు. రోజుకి ఎంత చేయాలి మీరు? 2.5 గంటలు కంటిన్యూస్ గా చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇష్టం వచ్చినటువంటి బ్రేక్స్ లో చేసుకోవచ్చు. పొద్దున్న 1 గంట, రాత్రి 1 గంట, మధ్యాహ్నం 1 గంట, మొత్తం మీద రోజుకి. కానీ ఒకే టైంలో అవ్వాలి. ఇవాళ ఒక రోజు మీ ఇష్టం వచ్చిన టైం చేసుకుని, రేపేమో మధ్యాహ్నం చేసుకుని, ఎల్లుండేమో అర్ధరాత్రి చేసుకుని, అది కుదరదు. అంటే ఈ రామనవమి లోపల మీరు ఆనందానికి రండి. అంటే ఫస్ట్ గ్రూప్ వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. ఫస్ట్ గ్రూప్ వాళ్ళకి మొట్టమొదట నేను ఇస్తున్నటువంటి కాన్సెప్ట్ అర్థమైంది కదా, రోజుకి 2.5 గంటలు గాయత్రి మంత్ర జపం మాత్రమే చేస్తారు. మరి ఇదివరకు మేమేమో చేస్తున్నాము, మానేయండి. ఈ సంవత్సరం లోపల మీకు 24 గంటలు పని ఉండేటట్టు చూసుకునే బాధ్యత నాది. ఈ 2.5 గంటలతో ఏం అయిపోదు మీకు, ఇది మొదలు మాత్రమే. ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది చెప్పారనుకోండి, మిగతా వాళ్ళకి మీరు చెప్పలేదు అనుకోండి, తప్పు అది. అంచేత దేశ విదేశాలలో కూడా ఎవరైనా ఉంటే, మీ బంధువర్గంలో ఎవరైనా ఉంటే, వాళ్ళు రామనవమి లోపల పేర్లు ఇచ్చేయాలి. ఈ పేర్లు ఇచ్చేశాక ఇంకా వాళ్ళు నేను చెప్పిన సాధనలో నేను చెప్పినట్టు చేస్తారు తప్ప ఇంకేమీ చేయరు వాళ్ళు, ఇంకంతే. మరి ఇన్నాళ్ళ బట్టి మేము చేస్తున్న సాధనలండి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చేయండి రేపటితో. ఈ యాంగిల్లో రాదలుచుకున్న వాళ్ళు ఇచ్చేయంటే, నన్ను కొంతమంది అడిగారు, రాశి కూడా ఇచ్చారు, మీతో పాటే మేము సాధన చేయదలుచుకుందాం మాస్టారు. ఓకే, వెల్కమ్. అలాంటి వాళ్ళు టచ్ లో ఉండటానికి, ట్రై చేయటానికి, దానికి ఏంటి ఏ విధంగా చేయాలి అనేటటువంటిది రేపు రామనవమి లోపల ఫస్ట్ గ్రూప్ కి మనం ఒక ఏర్పాటు చేసుకుందాం. చేసుకోలేదు, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి, నేను ఇప్పుడు ఎవరి వెంట పడదలుచుకోలేదు. కానీ నా వెంట ఎవరైనా పడదలుచుకుంటే వద్దనే సాహసం నాకు లేదు. ఎందుకంటే నేను వద్దంటే నన్ను నా గురువులు వద్దంటారు, నా స్వార్థం కోసం. అది అంచేత మీరేమి కంగారు పడక్కర్లేదు. ఇస్ ఇట్ క్లియర్? ఫస్ట్ గ్రూప్ అర్థమైందా అందరికీ? అంచేత రేపటి నుంచి మీరు కేవలం ఈ గాయత్రి మంత్రము 2.5 గంటల పాటు చేసుకుంటారు. సాధ్యమైనంత మంది ఇక్కడికి వచ్చి చేసుకోండి. ఇంకేంటే మళ్ళా నేను మీకు నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లో మాత్రమే కనిపిస్తాను. నేను మరి మీకంతా చెప్తున్నప్పుడు నేను చేసుకునే సాధనలు ఉంటాయి కదా, రెండు క్లబ్ చేయగలవేమో అని ఆలోచించాను నేను. కానీ నా పరిస్థితి చూశాక నాకు అర్థమైంది రెండు చేయలేను. ఇటు మీతో అయినా నేను కలిసి తిరగాలి, లేకపోతే నేను వ్యక్తిగతంగా అయినా చేసుకోవాలి. కానీ నేను వ్యక్తిగతంగా చేసుకోవటం లేదు అన్నది అర్థమైపోయింది కదా మీకు. చాలా తీవ్ర స్థాయిలో, అతి తీవ్ర స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్తా ముందుకు. అంటే మిమ్మల్ని నేనేం తీసుకెళ్తా, నేను వెళ్తున్నది, నేను చేస్తున్నది మీకు చెప్తాను నేను. దాన్ని బట్టి మీరు చేయగలిగింది చేస్తారు. కానీ చెయ్యాలి, నాతో పాటు మీరు కలిసి వెళ్ళాలి అంటే చెయ్యాలి అవి. కానీ నా తరఫున గ్యారంటీ ఏంటి అంటే, మీలో ఎవరికో ఒకళ్ళకి నేను చెప్తూ ఉంటా. వాళ్ళ బాధ్యత ఏంటి? మిగతా గ్రూప్ వాళ్ళకి చెప్పాలి. ఆ ఎవరికి చెప్తాను అన్నది మాత్రం అంటే, ఐ వాంట్ టు టెస్ట్ దట్ గ్రూప్ లింక్స్. మీకు ఆ గ్రూప్ కన్వీనియన్స్ కి అయ్యే గురువులు మొబైల్ ఫోన్స్, ఈమెయిల్స్ అవంతా అందుకు ఇచ్చారు. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్ళాలి అనే దాన్ని సింక్రనైజ్ చేసుకుంటున్నారు తప్ప, ఏం తింటున్నారు, ఇవాళ ఏం వండుకున్నారు, లేకపోతే టీవీలో మంచి పిక్చర్ వస్తుందండి ఇవాళ. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మాస్టర్ హేమమాలిని పిక్చర్ వస్తుంది చూడండి అని. అంటే ఈ ఫోన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మొబైల్ ఫోన్ అంటే ఏమో మళ్ళీ పిక్చర్ టీవీలో వస్తూ ఉంటే చెప్పడానికి ఉపయోగపడుతుంది, మంచిదే, నాకు ఇష్టమే అది చూడటం. కానీ దీంతో పాటు దీనికి కూడా మీరు ఉపయోగించుకోగలరేమో చూసుకోండి. దేనికి అంచేత నాకు మీరు అడ్రస్లు ఇస్తే ఎవరికో ఒకరు కాంటాక్ట్ చేసి చెప్తాను నేను, ఆ రోజే అందరికీ వెళ్ళిపోయేటట్టు మీరు చూసుకోవాలి. అది చూసుకోలేకపోతే మాత్రం మీరు వెనకబడిపోతారు. ఈ గ్రూప్ లో రావటానికి కోరిక అయితే చాలా ఉంటుందమ్మా, అది మనిషికి నిలబడటం అనేది చాలా కష్టం. నేను నా ఆధ్యాత్మిక జీవితంలో ఒకే ఒక మాట నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, ఏ గురువు కూడా నాకు రెండవసారి ఇది చెయ్యి అని చెప్పలేదు. తప్పులు చాలా చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. దాని గురించి నేను గొప్ప చెప్పుకోవటం, నేను గొప్ప ఏం చెప్పుకుంటున్నా అంటే ఏ గురువు యొక్క కార్యక్రమంలో అయినా వాళ్ళు నాకు ఆ కార్యక్రమాన్ని చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రెండవసారి ఏం చెయ్యాలి అని వాళ్ళని అడగలేదు, నువ్వు చేయలేదేమని వాళ్ళు నన్ను అడగలేదు. పాయింట్ అంతా అదే నేను మీ నుంచి కోరుకునేది. స్టార్టింగ్ చాలా సింపుల్ గా స్టార్ట్ చేస్తున్నా కదా, రేపటి నుంచి నాతో పనిచేసేటటువంటి ఆ మొదటి గ్రూప్ వ్యక్తులు, మరి మీరు టెలిఫోన్ ఉపయోగించాలి ఈ క్లాస్ అయిపోయాక, మీరే అంటే స్వార్థపరుడికి ఆధ్యాత్మికతలో స్థలము లేదు, ప్రస్తుత ఆధ్యాత్మికతలో అసలు స్థలము లేదు. అర్థమవుతుంది కదా? ఇంకేత ఆ గ్రూప్ ఎంత అన్నది రామనవమి లోపల అన్ని ఊళ్ళ వాళ్ళది వాళ్ళది మీరు చేసుకుని సాధ్యమైనంత మందిని ఇక్కడికి వచ్చి గాయత్రి చేసుకోమనండి నాతో పాటు. ఇంకేతంటే మళ్లీ మనము దీని పూర్ణాహుతి నెక్స్ట్ ఇయర్ రమారమి ఈ కాలంలోనే చేసుకుంటాము. క్లియర్? ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను మళ్లీ స్పీచ్ ఇచ్చి మళ్ళీ కిందకి దిగ్గానే మీరు ఎన్నో ప్రశ్నలు వేస్తారు. ఇంత చెప్పినా నేను ప్రశ్నలకి జవాబు ఇవ్వను ఇంకా. అంచేత ఇక్కడే మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగాలి తప్ప, ఇంచేత కనీసం ఆ డౌట్ అందరికీ తీరుతుంది. మీరు ఒంటరిగా నా చెవిలో ఏదో అడిగితే ఓకే, తమాషా ఏంటో తెలుసా, మీరు అడిగి వెళ్ళి నేను మీకు గంట ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకోటి వచ్చి అదే ప్రశ్న అడుగుతాడు, మళ్ళీ వాడికి ఒక గంట చెప్పాలి నేను, మళ్ళీ ఇంకో గంట తర్వాత ఇంకోటి వచ్చి అడుగుతాడు. బెస్ట్ ఏంటి? ఓకే, రేపు జరిగేటటువంటి కార్యక్రమాలలో కొన్ని విశేషమైనటువంటి సాధనలు ఉన్నాయి. మీలో ఎవరైనా దమ్మున్న వాళ్ళు ఉంటే ఆ సాధనకి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసుకోండి. ఒకటి అఖండ శ్రీరామ రక్షా స్తోత్ర జప పారాయణ అఖండంగా, అంటే రేపు 5-6 గంటలకు స్టార్ట్ అవుతే మళ్ళీ ఎప్పుడు ఆగాలి అది, దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. ఒక్కళ్ళకి ఏమని నేను అంటేనే రిలే నిరాహార దీక్షలు చేయగలిగితే రిలే రామరక్షా స్తోత్ర పారాయణ ఎందుకు చేయకూడదు? పాయింట్ అంతా అయిందా? నిరాహార దీక్ష చేయమంటలే నేను. అంతేత ఒకటి ఏంటి గాయత్రి మంత్రం చెప్పాం, రెండోది రామరక్షా స్తోత్రం కంటిన్యూస్ అనమాట. రేపు పొద్దున్న 6కి ఇవన్నీ స్టార్ట్ అయిపోవాలి. మరి మేము రెండు ఇంట్రెస్ట్ ఉంది మాస్టర్, నాతో ఇంకా కార్యక్రమాలన్నీ నాతోనే పాలు పంచుకుని సాధన చేస్తాము అన్నవాళ్ళు దేంట్లో ఉండాలి, ఇంకా మిగతా నేను ఒప్పుకోను. కానీ మిగతావి మీరు ఎప్పుడు చేయొచ్చు? ఆ రోజు చేయవలసిన 2-4 గంటల మంత్రజపం అయిపోయాక. క్లియర్? అంతే, ఇదేదో భలేగా ఉందినే, మేము మాస్టర్ గ్రూప్ లో ఉన్నాం కనుక 2-4 గంటలు చేసేసుకున్నాక ఇంకా మేము ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే కుదరదు. క్లియర్? అంచేత అఖండ రామరక్షా స్తోత్ర జపము, అఖండ ఆదిత్య హృదయము, అఖండ సుందరకాండ పారాయణ. ఇదంతా కాకుండా ఈ నవరాత్రులను శక్తి నవరాత్రులుగా కూడా మార్చాలని నాకు కోరిక ఉన్నది. దానికి దుర్గా సప్తశతి పారాయణ చాలా అవసరం. దుర్గా సప్తశతి పేరు ఎవరైనా ఉన్నారు? మీరు ఉన్నారు కదా, అంచేత పేర్లు రాసుకోండి. గాయత్రి మంత్రము అఖండంగా అడగలేదు నేను. గాయత్రి మంత్రం రోజుకెంత? అంతే. ఇప్పుడు అఖండంగా చేసి దాని తర్వాత రోజుకి 2.5 అంటే ఎట్ట కుదురుతుంది? చేత నాతో పాటు గాయత్రి మంత్రం జపం చేసుకుంటాం, దాని తర్వాత మాస్టారు మీరు చెప్పే సాధనలన్నీ కూడా చూచే తప్పకుండా ప్రాక్టీస్ చేస్తాం అనేవాళ్ళు రోజుకి 2.5 గంటలు గాయత్రి మంత్రం జపం చేసుకుంటారు. దాని తర్వాత మీకు నచ్చిన ఏ కార్యక్రమంలో అయినా మీకు నచ్చినట్టు రాత్రి పగలో పాల్గొంటారు. ఇంకా మిగతా అఖండాలు ఉన్నాయే, ఆ అఖండాలు అఖండంగా మొదలెడతాం మనం. రాత్రి ఎప్పుడో మనం అనుకున్న ఆ టైంకి గ్యాప్ వచ్చింది అనుకోండి, డోంట్ వరీ, అర్థమైందా? గ్యాప్ వస్తే వస్తుంది, మన ప్రయత్నం మాత్రం మనం చేసుకుందాం. మాలలు కౌంట్ ఏం లేదు, టైం పెట్టుకుని అలారం పెట్టుకోండి. మాలలొద్దు, గాయత్రి మంత్రానికి మాలలొద్దు. కానీ అక్కడ కండిషన్ ఏంటి అంటే, గాయత్రి మంత్రం గురించి చెప్తున్నా, కండిషన్ ఏంటి అంటే తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘఘంట నినాదవతోరువరిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అద్భుతమైనటువంటి మంత్రం అది. సాధారణంగా 101 మంకీస్ ఎక్స్పెరిమెంట్ అని సైన్స్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ లో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట. డేవిడ్ హూమ్ అని ఇంకా బతికున్నాడు ఆయన, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన కనిపెట్టినటువంటి, అంటే ఇది ఆయన కనిపెట్టింది కాదు, రష్యన్స్ కనిపెట్టింది, కానీ దాన్ని ఆయన కన్ఫర్మ్ చేశాడు. ఏంటది ఆయన కన్ఫర్మ్ చేశాడు అంటే, ఆఫ్రికన్ జంగల్స్ నుంచి కొంత మంకీస్ ని తీసుకొచ్చాడు రష్యాలో. వేరు వేరు చోట్ల నుంచి కోతుల్ని తీసుకొచ్చారు, ఆఫ్రికా నుంచి, జపాన్ నుంచి, ఇండియా నుంచి, సైబీరియా, ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. 100 కోతుల్ని తీసుకున్నారు. 100 కోతుల్ని తీసుకున్నాక ఆ కోతులకి ట్రైనింగ్ ఇవ్వటం మొదలెట్టారు. సర్కస్ లాగా సర్కస్ ఫిట్ చేయటం, ట్రైనింగ్ ఇవ్వటం మొదలెట్టారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎంత మందికి? 100 కోతులు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఏంటంటే, మిగతా ఎక్కడి నుంచి అయితే ఈ కోతుల్ని తీసుకొచ్చారు చూశారా, అడవిల నుంచి, ఆ అడవిలో ఉన్నటువంటి కోతులు కూడా ఫిట్ చేయటం మొదలెట్టాయి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురు. పాయింట్ అర్థమవుతుంది కదా? అంచేత నువ్వు ఒక్కడవే ఏదో నేర్చేసుకుంటూ ఉంటే అది నీకు మాత్రమే కాదు ప్రపంచానికి ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు ప్రూవ్ చేశారు. మన ఋషులు చెప్పేది అదే. కానీ ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ గాయత్రి మంత్రాన్ని 100 కోతులు కాదు, కోట్లాను కోట్ల ఋషి స్థాయి వ్యక్తులు చేశారు. కోతులకి ఋషులకి తేడా ఉంది కదా. కోతులు యొక్క మానసిక స్థితి ఏంటి అంటే, కోతి అని ఏమంటాం, ఫిక్స్డ్ మైండ్ ఉండదు, ఫిక్స్డ్ మైండెడ్ ఫిక్స్డ్ మైండెడ్ కోతులే 100 కోతులు ఒక క్యారెక్టరిస్టిక్స్ ని చేస్తే అది కోతులన్నిటికీ అంటుకుంది. మరి గాయత్రి మంత్రాన్ని అనేక మంది ఋషి స్థాయి వ్యక్తులు ఎన్ని యుగాల నుంచి చేస్తున్నారో మీరు ఆ వింటం కనుక చేస్తే, ఈ గాయత్రి మంత్రం మీకు భలే రియాక్షన్ రిజల్ట్ ఇస్తుంది, అద్భుతమైనటువంటి రియాక్షన్. మీరు చేయటం చేత కావటం లేదా గురువు గారు ఆత్మగారు అందించదండి, నేను అలారం పెట్టుకునేవాడిని, గాయత్రి మంత్రం జపం మొదలెడితే మళ్లీ అలారం మోగేంత వరకు నాకు మంత్రంలో నేను లయమైపోయేవాడిని. చదవండి గురువుల ఆత్మకథ, నేను చెప్పింది విని ఊరుకోకండి, ఈ పాయింట్ నోట్ చేసుకుని మీరు చదువుకోవాలి. ఆ స్థితి మీకు రావాలి. 2.5 గంటలు ఎప్పుడవుతుందా అని కాదు, అరే అయిపోయిందా 2.5 గంటలు? ఒక రోజులో రాదు, 2 రోజుల్లో రాదు, 3 రోజుల్లో రాదు, 3 జన్మలలో రాదు, పర్వాలేదు. నిష్కాసభూరి అంటే అది. ఇంకా మొండితనం రావాలి మీకు, అర్థమైంది కదా? గాయత్రి మంత్రం వెనకాతల సాధారణ వ్యక్తుల యొక్క తపశ్శక్తి కాదు, అసాధారణమైనటువంటి వ్యక్తుల యొక్క తపశ్శక్తి. ఒక యుగంలో కాదు, అనేక యుగాల నుంచి ఉంది. ప్లస్ వెరీ రీసెంట్లీ శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన గురించి మీకు తర్వాత చాలా చాలా చెప్తాను నేను. వచ్చి వెళ్ళిపోయాక అసలు ఆయన ఎవడో ఏమో మనకి తెలియదు, అది తమాషా. అది ఆయనకి మనకేం అర్థం అవుతుంది అంటే, ఓ గాయత్రి మంత్రం చేసుకోమన్నాడు, యజ్ఞాలు చేసుకోమన్నాడు. గాయత్రి మంత్రం యజ్ఞాలు ఆయన కొత్తగా చెప్పాడా? శ్రీరామ శర్మ ఆచార్య ముందు లేవా అది? మరి ఏంటి ఆయన స్పెషాలిటీ, అది తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ గాయత్రి మంత్రాన్ని మీరు, అందుకని మీకు ఏ మంత్రము చేస్తున్నా కూడా నేను మీతో చెప్పేది ఏంటి అంటే, గాయత్రి మంత్రం చేసుకోండి. రెండోది ఒకటి గుర్తుంచుకోండి, భారతదేశం ప్రపంచానికి మస్తిష్కము లాంటిది. లాంటిది కాదు, మస్తిష్కమే, కానీ మనకి ఆ భాష అర్థం కాదు. కనుక భారతదేశం ఎలాంటిది అంటే ప్రపంచానికి మస్తిష్కం లాంటిది. మస్తిష్కం అంటే ఏంటి? బ్రెయిన్. ఈ మస్తిష్కము ఏమి చెప్తే ప్రపంచము అది చేస్తుంది. ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి థర్డ్ వరల్డ్ వారు, ఇంకొద్ది రోజుల్లో ఈ థర్డ్ వరల్డ్ వార్ కూడా పరిసమాప్తికి వస్తుందేమో. మీలో చాలా మందికి అసలు తెలియదు థర్డ్ వరల్డ్ వార్ ఇప్పుడు స్టార్ట్ అయిందో. మళ్ళీ చాలా మందికి ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు ఎప్పుడు తెలిసింది అంటే రియాక్షన్ వస్తే ఫుడ్కి. లేకపోతే ఆ కాలంలో బతికున్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు రేడియోలో న్యూస్ వింటమే తప్ప, అలాగే థర్డ్ వరల్డ్ వార్ గురించి అసలు దేశాధిపతులకే తెలియదు. ఇంతటి గాయత్రి మంత్రాన్ని మీరు చాలా విశేషమైనటువంటి దాంట్లో ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే, మస్తిష్కంలో 7 ముఖ్యమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి, మస్తిష్కంలో ఉన్నాయి. ఆ మస్తిష్కంలో ఉన్నటువంటి 7 ముఖ్యమైన కేంద్రాలు మనం ఇవాళ సోలార్ సిస్టమ్ లో 7 గ్లోబ్స్ గా చదువుకోబోతున్నాం. ఇక అది వస్తుంది అది. కానీ మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ 7 కేంద్రాలు, 7 గ్రహాలు. గ్రహాలు అంటే ఏంటి? గ్రహించేవి అంతే కదా. మన శరీరంలో బయటకు కూడా కనిపిస్తూ ఉంటాయి 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 1 నోరు. 7 గ్రహాలు, ఇవి 7 గ్లోబ్స్. ఈ గాయత్రి మంత్ర సాధనలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఏంటి అంటే, పూర్వకాలంలో ఉపనయన సంస్కారము అని ఇవ్వబడేది. ఇది ఉపనయనము అంటే దగ్గరికి తీసుకెళ్లటం అని ఒక అర్థం ఉంది, దగ్గరగా ఉన్న కన్ను అని కూడా ఒక అర్థం ఉంది. ఇంద్రుడు, ఉప ఇంద్రుడు. ఉప అంటే సబ్. పాయింట్ అర్థమవుతోంది కదా. ఈ ఉపనయనం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర జాగరణ. చేత యజ్ఞోపవీత సంస్కారం జరిగింది అంటే ఏం జరగాలి? మీలో ఆజ్ఞాచక్ర జాగరణ జరగాలి. మొత్తం కర్మకాండ కనుక మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వీలవుతే రేపు 13వ తారీఖున చైత్రశుద్ధ పూర్ణమి వస్తుంది. ఇది అశ్వమేధ యజ్ఞానికి దీక్ష తీసుకునేటటువంటి సంవత్సరంలో ఉండేటటువంటి ఏకైక రోజు. ఎప్పుడు పడితే అప్పుడు మీరు అశ్వమేధ యజ్ఞానికి దీక్ష తీసుకోలేరు. ఆ రోజు నేను ఓ విశేషమైనటువంటి కార్యక్రమం ఓ చోట పెట్టాను. ఎక్కడో నాకు తెలియదు, నాకు తెలియదు. ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరైనా తర్వాత అడుగుతారులే అమ్మా, ఆవిడకి కావాలి. కానీ చెప్పలేదు అంటే వాడు నన్ను వాయిస్తారు, ఇంత పెట్టించో నువ్వు చెప్పలేదు వాళ్ళకి. సకల సహస్రాధిక సకల గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞము స్టేట్ వైడ్ గా దాన్ని పూర్ణావతి పెట్టాను నేను. అక్కడ వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఆ యజ్ఞం పేరు అర్థమైంది కదా, ఒక గురు చరిత్ర కాదు పారాయణ, సకల గురు చరిత్ర పారాయణ. నీకు ఇష్టం వచ్చినటువంటి గురు చరిత్రని మీరు పారాయణ చేసుకోండి. ఆ రోజు అక్కడికి రండి 13వ తారీఖున. ఇంకేత ఈ 3వ కన్ను తెరిచేటటువంటి వ్యక్తి గురువు మాత్రమే, ఇంకెవడు మీకు కన్ను తెరవలేడు. కొబ్బరికాయని గురువు లేకపోతే కొబ్బరికాయని గురు స్థానంలో ఎందుకు పెట్టుకుంటారంటే కొబ్బరికాయకు కూడా 3 కళ్ళు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో. సింబలిజం ఇదంతా కూడా అది. బయట ఏంటి అనేది ఏం కాదు, జరగవలసిందంతా ఎక్కడ జరగాలి? లోపల జరగాలి. అంచేత ఈ ఉపనయన సంస్కారంలో ఇచ్చేటటువంటి మంత్రము ఉందే గాయత్రి మంత్రము, ఇది మీ 3వ కన్ను తెరుస్తుంది. గురువులు ఏం చెప్పారు అంటే 1850 తర్వాత మానవ శరీరధారి అయిన ప్రతి వ్యక్తికి 3వ కన్ను తెరిచే ఉన్నది, మీరు దాన్ని గమనించుకోవటం లేదు. మరి 3వ కన్ను తెరిచి ఉంటే మేము ఎందుకు గమనించుకోవటం లేదు మాస్టర్? లెక్క పెట్టిన వాళ్ళు కాకుండా ఇంతమంది చాలా మంది రోజు ఈ ఆశ్రమానికి వస్తారు. ఇక్కడ ఎన్ని ఈ స్తంభాలు ఉన్నాయి చెప్పండి, ఖకామని లెక్క పెట్టకుండా. ఇప్పుడు లెక్క పెట్టకండి, చెప్పగలరా? మూడో కన్ను అంతే. స్తంభాలు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయని తెలుసు, కానీ ఎన్ని ఉన్నాయో తెలియదు మీకు. సమస్య ఏంటి అంటే, ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న అడుగుతారు చాలా మంది తెలుసు. చాలా మందిని అడిగాను, అయినా వాళ్ళు లెక్క పెట్టలేదు ఇప్పటి వరకు. సాధనలో మనకి ఫలితాలు ఎందుకు రావు? అందుకు రావు. లేకపోతే గురువులు చెప్పేది ఏంటి అంటే, ఆర్య సమాజ స్థాపన చేశారు 1875లో. అదే టైంలో న్యూయార్క్ లో థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ద్విజత్వానికి ఓపెనింగ్ ది డోర్. చాలా మందికి తెలీదు, మానవజాతి మొత్తము ద్విజత్వానికి అర్హత పొంది ఉన్నప్పుడు ఒక విశేషమైనటువంటి వర్గానికే ఆ ద్విజత్వానికి అర్హత లేదు అన్నది బాగానే ఉంది. కానీ ఇప్పుడు మీకు ఎలాగ ఆజ్ఞాచక్రం గురించి తెలియటం లేదు, ఆ ద్విజత్వం పొందిన వాళ్ళకి ఆజ్ఞాచక్రం గురించి తెలియటం లేదు, ఆ సాధన ఆజ్ఞాచక్ర సాధన అని తెలియటం లేదు. చేత ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ ఆజ్ఞాచక్ర సాధన మీద అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు ఆ 13వ తారీఖు యజ్ఞానికి తప్పనిసరిగా రండి. 13వ తారీఖు యజ్ఞము అవుతుంది. యజ్ఞము అయిన తర్వాత 14, 15, 16 క్లాసెస్ ఉంటాయి యజ్ఞానంతరం. ఇంకా అది ఉపనయన దీక్షగా ఉంటుంది. గాయత్రి మంత్రం ఎందుకు సర్వజనీయమైందో ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకంటే ద్విజత్వము అనేటటువంటిది మీకు ఇప్పుడు బర్త్ రేట్ అయిపోయింది. స్వాతంత్రం ఎలాగవుతాయి మీకు, మానవ శరీరధారి అయినటువంటి ఎవడైనా సరే ఈ క్షణంలో ఆజ్ఞాచక్ర జాగరణ సాధన మొదలెట్టేసి ఒక సంవత్సరం లోపల కావలసిన స్థాయికి తగ్గండు. మళ్ళీ అక్కడ లెవెల్స్ ఉంటాయి, నేచురల్ కదా. ఒకడు గోల్డ్ మెడలిస్ట్ ఉంటాడు, ఒకడు యావరేజ్ గా పాస్ అవుతాడు, ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ ఎఫర్ట్స్. ఒకడు ఫెయిల్ కూడా అయిపోవచ్చు, కానీ ఫెయిల్ చూసి సాధారణంగా ఉందని. ఇక్కడ గురువులు అంత ఓపెన్ చేసేసారు అంటే గాయత్రి మంత్రాన్ని, అంతేత ఆర్య సమాజం వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రానికి శ్రీరామ శర్మ ఆచార్య ఇచ్చినటువంటి గాయత్రి మంత్రానికి ఎంత తేడా ఉన్నది అంటే, ఫ్యారడే కనిపెట్టినప్పుడు ఎంత ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్నదో, రాబోయే ఓ 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఎంత డెవలప్ అవుతుందో అంత తేడా శ్రీరామ శర్మ ఆచార్య గాయత్రికి ఆర్య సమాజం గాయత్రికి ఉన్నది. కానీ దాన్ని గాయత్రి మంత్రాన్ని నేను కించపరచటంలే, ఎలక్ట్రిసిటీ అదే, ఫ్యారడే కాలంలో ఉన్న ఎలక్ట్రిసిటీయే ఇప్పుడు వాడుతున్నాం మనం. నియమాలు ఏమైనా మారాయా? ఏం మారే? టెక్నాలజీ మారింది, మీ చేతనత్వం మారింది, మీ కాన్షియస్నెస్ మారింది. అది అర్థం అవటంలే మనుషులకి. ఇంకా పాత చింతగాయ పచ్చడి రూల్స్ పట్టుకునే వేళ్లాడుతున్నాను తప్ప. అందుకని చాలా స్పష్టంగా రమణ మహర్షి దగ్గర నుంచి ఈ గురుసత్తాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడు అంటే, ఆధ్యాత్మీయత యొక్క మొదటి 2 దీక్షలు మీకు వచ్చేసాయి, 3వ దీక్ష మీకు రావాలి. ఆ 3 దీక్షలే యజ్ఞోపవీతంలో ఉన్నటువంటి 3 సూత్రాలు. అది మీ అర్హత, మర్చిపోయాను. ఇంకేతంటే ఈ సంస్కారం జరిగిందా జరగలేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, మీరు ఆ చేతనత్వంలో ఉన్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. అది మీరు అర్థం చేసుకోవాలి. మీకు బీఎస్సీ డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? బీఎస్సీలో జాయిన్ అయ్యాక ఇస్తారా, లేకపోతే పరీక్ష పాస్ అయ్యి ఎస్ యూ డిజర్వ్ ఇట్ అని తెలిసాక ఇస్తారా? మీకు ఉపనయన సంస్కారము యూ డిజర్వ్ ఇట్ అని తెలిసాక జరుగుతుంది, ముందు జరగదు. అది మర్చిపోయాను. ఆ సంస్కారం ఉంటే తప్ప మేము గాయత్రి చేసుకోవచ్చా లేదా అని ఇప్పటికీ నన్ను చాలా మంది అడుగుతారు. బాబు ఎవడు చెప్పాడయ్యా గొడవ అంతా కూడా? నా దగ్గరికి వస్తే ఆ గొడవలు లేవు. వాడెవడో చెప్పాడు, వాడు చెప్పింది విను. నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తావు? వాడి ప్రాబ్లం తీసుకుని వాడు ఏం చెప్పాడో నాకేం తెలుసు, వాడు ఎందుకు చెప్పాడో నాకేం తెలుసు. పాయింట్ అర్థమవుతుందా? అంచేత రేపు జరగబోయేటటువంటి ఆ చైత్ర పూర్ణమి నాడు 13వ తారీఖు అనుకుంటా డేట్ ఇస్తుంది, చూసుకోండి. తర్వాత దీనికి మీకు పెర్మిషన్ ఇచ్చేస్తున్నాను నేను. నేను ఇచ్చేదేం లేదు, వాళ్ళు ఇచ్చారు అది మీకు చెప్తున్నా. అంటే ఏంటి, అత్త సొమ్ము, అల్లుడు ధారబోసాడు, గురువు సొమ్ము, శిష్యుడు ధారబోసాడు. పాయింట్ అర్థం చేసుకోండి ప్రాముఖ్యత. దాని తర్వాత ఇంకా విపరీతమైనటువంటి సాధనాత్మకమైనటువంటి విధానంలో వెళ్తాం మనం. అంచేత రేపటి కార్యక్రమాన్ని మీకు అర్థమయ్యాయి కదా, రామరక్ష స్తోత్రము, ఆదిత్య హృదయము, సుందరకాండ, దుర్గా సప్తశతి, అఖండ పారాయణం జరగాలి. గాయత్రి మంత్రము నాతో పాటు గాయత్రి మంత్ర సాధన ఈ సంవత్సరం చేస్తా ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా 2.5 గంటల పాటు మాత్రమే చేయండి. 3 వచ్చిందని చెప్పి ఎక్కువ చేయకండి. మీరు ఎక్కువ చేయటానికి వీల్లేదు, తక్కువ చేయటానికి వీల్లేదు. క్లియర్? చేయవలసినంత ఏమైనా మర్చిపోయిందమ్మా విజయ? యజ్ఞం అది సరే, వచ్చిన వాళ్ళు యజ్ఞంలో కూర్చుంటూ ఉంటారు. యజ్ఞం కూడా అలాగే రేపు పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అవుతే 7వ తారీఖు 12 గంటలకి పూర్ణావతి అవుతుంది. అంతవరకు రాత్రి పగులు యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఈ మంత్రాలతోనే. మరి ఇప్పుడు రామరక్షా స్తోత్ర మంత్రాలు, సుందరకాండ మంత్రాలు, ఆదిత్య హృదయ మంత్రాలు, దుర్గా సప్తశతి మంత్రాలు, గాయత్రి మంత్రాలు, ఇదంతా కాకుండా గురువుల యొక్క నామములతో కూడా యజ్ఞాలు జరుగుతాయి. యజ్ఞాల్లో ఆహుతి వేస్తూ ఉంటాం. అది ఎలాగా అన్నది టైం టేబుల్ ఫిక్స్ చేసుకుందాం. రామరక్షా స్తోత్ర మంత్రాలు ఎప్పుడు వేస్తాం, సుందరకాండ మంత్రాలు ఎప్పుడు, కానీ మొత్తం అన్ని పూర్తయిపోతే ఉండాలి. క్లియర్? అందులో గురునామాలలో మనం మాత్రం ఇక్కడ 2 నామాలు పెట్టుకుంటున్నాం. ఒకటి సాయి యొక్క అష్టోత్తర నామాలు, 2వది శ్రీరామ శర్మ ఆచార్య యొక్క అష్టోత్తర నామాలు. ఇవి రెండే పెట్టుకుంటున్నాం మనం. తర్వాత తర్వాత మరి ఏమవుతుందో చూద్దాం ఎలా జరుగుతుందో. ఇప్పటికీ ఈ రామనవమికి ఈ ప్రోగ్రామ్ అర్థమైంది కదా. అరే ఇంకా అసలు టాపిక్ వద్దాం. పుస్తకాలు ఉన్నవాళ్ళు చూడండి. ఇంకొక ప్రశ్న ఒకళ్ళు ఏమడిగారు అంటే, కోశములను గుర్తించటం ఎలా? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఉన్నాయి అని అంటున్నారు కదా మాస్టారు, వీటిని గుర్తించటం ఎలా, వాటిని ప్యూరిఫికేషన్ చేయటం ఎలా? మొట్టమొదటి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడే కాదు, మీరు ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా ఈ 5 కోశాలు మీకు పనిచేస్తూ ఉంటాయి. మీరు ఏ పని చేస్తున్నా ఈ 5 కోశాలు కలిస్తేనే మీరు పనిచేయగలరు, లేకపోతే ఆ పని జరగదు. ఉదాహరణకి ఆహారం తీసుకుంటున్నారు. ఆహారం తీసుకుంటున్నారు అంటే అది అన్నమే కదా, అన్నమయ కోశానికి ఆహారం వెళ్తుంది. కానీ ఆహారం తీసుకోవాలి అంటే ముందు ఆహారాన్ని తీసుకుని మీరు నోట్లో పెట్టగలగాలి. నోట్లో పెట్టుకున్నాక అది మీ గొంతుకులోంచి దిగాలి కిందకి. దిగాక డైజెస్ట్ అవ్వాలి. అది డైజెస్ట్ అయ్యాక ఎక్కడికది పంపిణీ అవ్వాలో అక్కడికది పంపిణీ అవ్వాలి. న్యూట్రియంట్ పనికిరాంది బయటకి తోసివేయబడాలి. ఇదంతా కూడా ప్రాణమయ కోశం చేస్తుంది, అన్నమయ కోశం చేయదు. చేత ప్రాణమయ కోశం ఉందని అర్థమవుతుంది కదా. కొన్ని వస్తువులు తింటే మీకు పడదు అంటే మీ ప్రాణాలకు అది, అంటే మీ ప్రాణాలంటే అర్థమైంది కదా, మీ శక్తికి అది యాంటీగా ఉంది అని అర్థం. ఈనాడు అమెరికాలో ఎనర్జీ ఫీల్డ్స్ మీద హాప్కిన్స్ యూనివర్సిటీ, ఇంకేదో పేర్లు నాకు గుర్తు రావటం లేదు, వాళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేసి ప్రాణమయ కోశాల మీద, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ ఎ సైన్స్. మనకే ఇంకా ఈ వ్యాసాలన్నీ కూడా ఇంకా ఏంటంటే మనం వాళ్ళు ఇది వదిలేసినవన్నీ కూడా మనం పెట్టుకుంటున్నాం తప్ప మన ఋషులు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవటం లేదు. ఈ ప్రాణమయ కోశము డాక్టర్ల ద్వారా కూడా ఇప్పుడు గుర్తింపబడుతోంది అన్నదానికి విషయం చెప్పాను నేను. ఎప్పుడైతే ప్రాణమయ కోశం గుర్తింపబడుతుందో ఇంకా ఆపరేషన్స్ అవసరం ఉండవు, సర్జరీ అవసరం ఉండదు, మందులు అవసరం ఉండదు. ప్రాణమయ కోశాన్ని ఉపయోగించుకుని ట్రీట్మెంట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని మనం శుద్ధిస్తాయి. ఇంత విభూతి ఇచ్చేవాడైనా అన్ని రోగాలు నేను ఇప్పటికీ నేను అవుతుంది. ఇది ప్రాణమయ కోశం యొక్క గొప్పతనం. క్లియర్? కోశాన్ని గుర్తించటం ఎలా అంటే అర్థమైంది కదా. మీలో శక్తి ఉంటే ప్రాణం ఉన్నది. ఎండదెబ్బ తగిలింది అంటాం మనం చాలా మంది. ఎండదెబ్బ తగిలటానికి ఫస్ట్ సింప్టమ్ ఏంటంటే నేర్తాం, నేర్చి పడిపోతాడు మనిషి, తల ఇంట్లో రేకిస్తాడు. దీనికి కారణం ఏంటి అంటే ఎండాకాలంలో సూర్యుడి యొక్క ప్రాణశక్తి చాలా ఉగ్రంగా ఉంటుంది. మనలో ఉన్నటువంటి కొన్ని చక్రాలు, పేర్లు అవి నేను ఎందుకు చెప్పను అంటే ఇవంతా కూడా ఆ సైన్స్ కి సంబంధించినవి తప్ప ఇక్కడ ఏదో ఇలాగ మాట్లాడిస్తే మీరు అదే మొక్క పట్టుకుంటారు, మిగతా అంతా వదిలేస్తారు. అంతే, ఏ చక్రమో అన్నది అనవసరం. ఆ చక్రం మీద కనుక సూర్యకిరణాలు ఆకర్షింపబడితే వాడికి ఎండ దెబ్బ తగులుతుంది, లేకపోతే తగలదు ప్రాణశక్తి. ఇంకేత వాడికి ఎండ దెబ్బ ఎందుకు తగులుతుంది అంటే ఆ క్షణంలో వాడి పక్కన చాలా మంది ఉంటారు, కానీ వీడు మాత్రము యాక్సిడెంటల్ గా ఆ చక్రము ఓపెన్ అవుతుంది. వీడికి సూర్యుడు యొక్క శక్తిని లాగుతాడు, తట్టుకోలేడు, పడిపోతాడు. ప్రాణమయ కోశం అంటే అర్థం లేదు. ఇంకా ప్రాణమయ కోశము అంటే అర్థం ఏంటి, చేసే ఓపిక. ఈ ప్రాణమయ కోశము చాలా తమాషాగా ఉంటుంది. మీకు నచ్చిన పని చేయడానికి ఓపిక చాలా వస్తుంది ప్రాణశక్తి, నచ్చని పనికి. అంతేత ఈ ప్రాణశక్తి ఆకర్షించుకోవాలి అంటే ఏకైక మార్గం ఏంటంటే ఆ పనిలో మీకు అభిరుచి ఉండాలి. అభిరుచి ఉంటే ఆటోమేటిక్ గా చేసేస్తారు. నిన్న ఎండ 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 అని చెప్తున్నాడు గోవాలో, వాళ్ళు మ్యాచ్ ఆడిస్తున్నారు. ఎవరు ఏసీ రూమ్స్ లో కూర్చునేవాళ్ళు కదా వాళ్ళందరూ, కోటేశ్వర్లే కదా ఈ మాడు క్రికెట్ ప్లేయర్స్ అందరు. మరి ఎండలో ఎందుకు ఆడగలిగారు అంటే ఇంట్రెస్ట్. అదే ఆఫీస్ పనికి పంపించాం అనుకోండి, ఎవడైనా ఇంత ఎండలో ఎలా వెళ్తాం సార్, మరి అంత ఎండలోనూ ఆఫీస్ ఎగ్గొట్టి అక్కడ వచ్చి చాలా మంది కూర్చున్నారు. గోవాలో రికార్డు బ్రేక్ చేసేటటువంటి వ్యక్తులు వచ్చారు క్రికెట్ మ్యాచ్ చూడటానికని. ప్రాణశక్తి అంటే అర్థమైందే, ప్రాణమయ కోశం అంటే ఏంటో. ఈ ప్రాణమయ కోశాన్ని అభివృద్ధి చేసుకోవటానికి భోజనం ఎలాగవుతే, ఫుడ్ ఎలాగవుతే అన్నమయ కోశానికి అవసరము. అభిరుచి, రుచి, టేస్ట్, ఇంటరెస్ట్ ప్రాణమయ కోశానికి ఇంటరెస్ట్ ఆహారం. క్లియర్? ఇంకేత అన్నం తింటున్నప్పుడు అన్నం ఎలా తింటారో అన్నమయ కోశంతో మీరు ఏం తింటారు, మీకు రుచికరమైనటువంటి పదార్థాన్ని ఎక్కువ తింటారు. మీకు రుచి లేని దాన్ని, నాకు చాలా పెద్ద బాధ ఏమొచ్చేసింది అంటే డయాబెటీస్ వచ్చాయి. చాలా మంది వంకాయ కూర చేసి, వంకాయ కూర అంటున్నాను, కాకరకాయ కూర చేసి పెట్టేస్తున్నారు. ఎందుకు కాకరకాయ కూర చేసి పెడుతున్నారు అంటే మీకు చాలా మంచిది కాదు, వాళ్ళు తిన్నారు. మన నేను తినాలా వద్దా, న్యాచురలీ ఐ డోంట్ లైక్ ఇట్, కానీ ఎందుకు తింటా, మంచిది కనుక. ఈ మంచిది అని నిర్ణయించేది మనస్సు, రుచి కాదు అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ మైండ్ అంటే జ్ఞానం. జ్ఞానం ఏం చెప్తుందంటే నిజమే నాయన, నీకు ఇది ఇష్టం లేదు, కానీ ఏం చేస్తాం, నీకు మంచిది అని డాక్టర్ చెప్పాడు. మనమే కొంచెం అర్థమైందా, అంటే నీకు ఇష్టం ఉన్నా నచ్చకపోయినా మందు చేదుగా ఉన్నా మనం ఎందుకు మింగుతాం. మనస్సు, జ్ఞానం, మనస్సు అంటే ఇక్కడ జ్ఞానం అని గుర్తుంచుకోండి, బుద్ధి కాదు జ్ఞానం. అంచేత మనం ఆహారం తింటున్నప్పుడు మరి మనోమయ కోశం కూడా పనిచేస్తూ ఉంటుంది కదా. కనీసం రోగాలు ఉన్న వాళ్ళకి, మిగతా వాళ్ళ సంగతి వదిలేద్దాం, రోగాలు ఉన్న వాళ్ళకి ఇది మంచిది కాదు, ఇది మంచిది అంచేత మనోమయ కోశం పనిచేస్తుంది. కానీ మనోమయ కోశంతో పాటు విజ్ఞానమయ కోశం కూడా ఉందనుకోండి, వాడేం చెప్తాడు, రుచి లేదు, ఇది లేదు, అది లేదు, కేవలము రోగ నివారణకి మాత్రమే ఆహారం తీసుకోవాలి, ఈ ఎస్ఎస్వై ఫుడ్, అది ఏంటి రుచికరంగా ఏమి ఉండదు, కానీ ఎందుకు తింటావు అది, దీన్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్, అది విజ్ఞానమే కోశ ఆహారం. అంటే ఆహారం తీసుకున్నప్పుడు విజ్ఞానమే కోశం కూడా ఉన్నట్టేగా. కానీ ఇదంతా దేనికి, జీవించటానికి. టు లివ్, ఆనందం ఏంటి అంటే టు లివ్. ఎంత కష్టాల్లో ఉన్నా మనిషి బతకటానికి ప్రయత్నం చేస్తాడు, చావటానికి ఎప్పుడు ప్రయత్నం చేయడు. జీవితేచ్చే ఆనందమయ కోశం. ఇంకా పాయింట్ అర్థమైంది కదా, ఎలా గుర్తించాలి. జర మీరు ఏ పని చేసినా ఈ ఐదు కోశాలు పనిచేస్తూనే ఉంటాయి. అయితే ఈ ఐదు కోశాలు జాగరణకి మీరు ప్రయత్నం చేయకండి, ఐదు కోశాలను స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇంకా దీని తర్వాత క్వశ్చన్స్ కి ఈ టాపిక్ లోనే ఆన్సర్ వస్తుంది. వైశ్యం పుస్తకం ఉన్నవాడిని చూసుకోండి. మొదటి పేరాలో ఏం చెప్పాడు అంటే, ఏ విద్య అయినా మీరు రెండు రకాలుగా నేర్చుకోవచ్చు, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, లేకపోతే ఫ్రమ్ అన్నోన్ టు నోన్. సాధారణంగా భారతీయ ఆధ్యాత్మికత ఎప్పుడు పైనుంచి మొదలెడుతుంది, ఆత్మ దగ్గర నుంచి మొదలెడుతుంది. ఆత్మ దగ్గర నుంచి మొదలెట్టి దాని లక్షణాలన్నీ చెప్పి ఇదంతా చెప్పి మన వరకు వచ్చేసరికి మనకి నీరసం వచ్చేసి సరవడం మానేస్తాం అర్థం కాక. ఆధ్యాత్మిక జగత్తులో ఈ తప్పుని గుర్తించి మన ఋషులు దానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవంతా కూడా వేద విజ్ఞానే. చాలా మంది నన్ను అడుగుతారు, మాస్టారు మరి వేద విజ్ఞానం అని అంటారు మీరు, అది నిజంగా జరిగిందా? పిచ్చి ప్రశ్న. పిచ్చి అయితే తెలుసా నిజంగా జరిగిందా అని? గురుత్వాకర్షణ శక్తి జ్ఞానము లేకపోతే వేదము. వేదము అంటే జ్ఞానము అని కదా అర్థం. అంచేత గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటి? అది వేదము. మరి ఈ వేదముకి ఒక కథ చెప్తారు. న్యూటన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడో కూర్చుంటే పైనుంచి యాపిల్ కింద పడింది, ఎందుకు పడింది అని ప్రశ్నించాడు. జరిగిందా జరగలేదా అని? జరిగింది కదా. న్యూటన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, వాడికి అనుమానం వచ్చింది కదా. అది కరెక్టే, ఈ జ్ఞానము కరెక్టే, ఇతిహాసము జరగటము కరెక్టే, అందులో చెప్పబడినటువంటి జ్ఞానము కరెక్టే. ఇది ఎంత పిచ్చి పిచ్చి ఆలోచనలకి దారి తీసిందో తెలుసా? చాలా మంది అసలు ఇది ఇతిహాసం జరిగింది అని నమ్మరు. జరగంది అసలు నువ్వు కావ్య రూపంలో రాదు. మీరు చాలా ఇది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. జరగనివి నువ్వు ఆలోచించవచ్చు కానీ జరిగింది ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? అంచేత ఈ థియోసాఫికల్ సొసైటీలో సోలార్ సిస్టమ్ గురించి వాళ్ళు దేంతో మొదలెట్ట తెలుసుకున్నారు అంటే, ఎక్కడో సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు లైవ్ అయిపోయాడు, లైవ్ అయిపోయిన తర్వాత ఎన్ని యుగాలు లైవ్ అయి ఉన్నాడో తెలీదు, తర్వాత అతనికి మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనుకున్నాడు, ఆ యాక్టివ్ అవ్వాలి అనుకున్న తర్వాత ఈ పృథ్వీ గ్రహం ఏర్పడటానికి మళ్ళా చాలా యుగాలు చాలా మన్వంతరాలు పట్టింది అని మొదలవుతుంది. కన్ఫ్యూజనే కదా. సీక్రెట్ డాక్టరీ అలా మొదలవుతుంది. అంచేత సీక్రెట్ డాక్టరీకి చాలా మందికి అర్థం అవుతుంది. అక్కడి నుంచి మొదలెడుతుంది అనమాట ఆవిడ. ఎందుకంటే మన వేదాలలో మన పురాణాలలో సృష్టి క్రమం అలా మొదలవుతుంది, ప్రళయం నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే భాగవతం కూడా కృష్ణ నిర్యాణం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, దశమ స్కంధంలో కృష్ణుడి యొక్క లీలలో వర్ణింపబడుతుంది. మనం ఏంటి, నిర్యాణం నుంచి మొదలెడతాం. సైన్స్ ఎక్కడి నుంచి మొదలెడుతుంది? ప్రజెంట్, ఇప్పుడు ఏం జరుగుతుందో అక్కడి నుంచి మనకే తేడా రెండింటికి. అంచేత ఈ పుస్తకంలో సోలార్ సిస్టమ్ లో వాడు ఏమంటాడు అంటే, సూర్యుడి యొక్క ఉత్పత్తి నుంచి నేను ఇప్పుడు చెప్పను, గ్లోబ్స్ నుంచి మనం మొదలెడదాం, మనం ఉన్న పృథ్వీ గ్రహం నుంచి మనం మొదలెడదాం. మెల్లిమెల్లిగా ఈ పృథ్వీ గ్రహం యొక్క క్షేత్రాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత మెల్లిమెల్లిగా సూర్యుడి వరకు వెళ్లి ఇంకా అక్కడ సూర్యుడు ఎలా పుట్టాడు అన్నది మనం ఆలోచిద్దాం. అది మొదటి పేరాలో చెప్పబడినటువంటి విషయం. రెండవది చూడండి, ద ఎర్త్ అండ్ అదర్ ప్లానెట్స్ ఆర్ నోన్ యాజ్ గ్లోబ్స్. పృథ్వీ మిగతా గ్రహాలు ఏమని పేరుతో పిలువబడతాయి? గ్లోబ్స్ అనేటటువంటి పేరుతో పిలువబడతాయి. మన భాగవతం యొక్క ఐదవ స్కందం యొక్క ఈకే గారు రాసినటువంటి రెండవ ఏమది రహస్య ప్రకాశిక అని బుక్ ఉంది, 13వ వాల్యూమ్ అనుకుంటా సిరీస్ లో 13వ 14వ, అందులో ఈ గ్లోబ్స్ గురించి ఆయన మన ఇండియన్ ఆస్పెక్ట్స్ లో చెప్పాడు. 7 గ్రహాలు ఉన్నవి. మన తెలుగు భాషలో ఆ గ్రహాన్ని ఏమంటాం, గ్రహం అన్నా గ్లోబ్ అన్నా ఒకటే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి. గ్లోబ్, గ్రహము, ప్లానెట్, ద్వీపము అంతా ఒకే మాటకి పర్యాయపదాలు. నెక్స్ట్, అవర్ ఓన్ ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ 7 గ్లోబ్స్. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొత్తము గాయత్రి మంత్రము యొక్క సాధన రహస్యాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఆ సాధన రహస్యాల గురించి నేను ఈ 2-3 రోజుల్లో వివరించి చెప్పను. కానీ ఆ సాధన రహస్యాలు మీరు అర్థం చేసుకోదలుచుకుంటే, గురువు గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన్ 3 భాగాలున్నాయి. మీరు దాన్ని టెక్స్ట్ బుక్ లాగా దయచేసి చదవండి. మీరు భలే వేషాలు ఇస్తున్నారు. మీరు మీరు నిజంగా ముందుకు వెళ్ళదలుచుకుంటే టెక్స్ట్ బుక్ లాగా చదవండి. అది తెలుగులో ఉండేది కదా. మరి తెలుగులో ఉన్న పుస్తకం మీరు మూడు నాలుగు రోజుల్లో ఎందుకు కూర్చోలేరు? మూడు పుస్తకాలు ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకోండి, మీకు అర్థమవుతుంది. పాయింట్ అదే లేదా? ఈ సంవత్సరం మీరు అలాగ ఊపగండి, చూడండి మీరు ఎంత ఎత్తికి ఎదుగుతారు. మాస్టర్ ఒకవేళ మాస్టర్ మీ వరకు అయినా రాగలవా అని, ఖచ్చితంగా రాలేవని చెప్పా. నా వరకు నువ్వు రాలేవు, ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ లో కెమిస్ట్రీ చెప్పిన వాళ్ళందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ అయ్యారు, కానీ నేను కెమిస్ట్రీ లెక్చరర్గానే ఉండిపోయాను. మీరేమవుతారో, ఏ డాక్టర్స్ అవుతారు, ఏ ఇంజనీర్స్ అవుతారో మీరు నాతో పోల్చుకుంటారంటే పాయింట్ అర్థమైనంటే ఖచ్చితంగా మీరు నా అందుకు రాలేదు. నాకంటే చాలా పైకి వెళ్ళగలుగుతారు. కండిషన్ ఏంటి అంటే కెమిస్ట్రీ చెప్పినట్టు చదవాలి కదా, చదవకుండా ఎట్లా వస్తారు? ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి కదా మీరు. అంచేత అవర్ ఓన్ ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ సెవెన్ గ్లోబ్స్. మన పృథ్వీ గ్రహము ఏడు గ్రహాల యొక్క ఒక శృంఖలలో భాగము. ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇవి మళ్లీ మళ్లీ విశ్వరూప దర్శనంలో వస్తూ ఉంటాయి. పైన పెట్టే ఈ విశ్వరూప దర్శనం అంతా కూడా సోలార్ సిస్టమ్ యొక్క వర్ణనే. శతశోధ సహస్ర ఆ విశ్వరూపాన్ని చూస్తున్నప్పుడు అర్జునుడి యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే వంద నుంచి వెయ్యి వరకు సూర్యోదయాన్ని చూశాడు అన్నట్టు. సూర్యోదయాలు అంటే సూర్యుడు ఎదిభా సదృశీ శాస్త్రాత్ అంటే ఆ దానికి తగినంత వెలుతురుగా ఆయన కళ్ళు మిరిమిట్లు గడిపేంత శతశోధ సహస్రశ. సహస్రము సహస్రారు చక్రం, శతము కింద ఉన్నటువంటి ఆరు చక్రాలు. దళాలు మీరు లెక్క పెట్టుకుంటే 50 వస్తాయి మీకు. అంచేత మన వెన్నుపూస నుంచి పైన ఉన్నటువంటి ఇక్కడ నుంచి మీరు మూలాధారం వరకు వెళ్తే శతశ. ఈ ఆజ్ఞాచక్రమ నుంచి మీరు సహస్రారం వరకు సహస్రశ. అది ఆ సోలార్ సిస్టమ్ యొక్క రహస్యము. కానీ రహస్యంలో మళ్ళీ ఎక్కడొచ్చే మీకు ఇక్కడ ఆరు చక్రాల ఆజ్ఞాచక్రం వరకు, ఇక్కడ ఏడోది, ఇది సెవెన్ గ్లోబ్స్. పాయింట్ అర్థమైంది కదా. ఆ రిలేషన్షిప్స్ అర్థం చేసుకోండి, తర్వాత మీరు ఎలా చేస్తారు అన్నది ఆ పుస్తకాల్లో ఉన్నది. గురువుగారి పుస్తకాల్లోనూ ఉన్నది, ఈ పుస్తకాల్లోనూ ఉన్నది, అన్ని పుస్తకాల్లోనూ ఉన్నది అదే. ఈ సూర్యకిరణ విజ్ఞానమే. అంచేత మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే దేర్ ఆర్ సెవెన్ గ్లోబ్స్. మన శరీరంలో ఏమున్నాయి? సెవెన్ చక్రాలు. బాహ్య జగత్తులో పృథ్వీ గ్రహంతో పాటు కలుపుకుని ఎన్ని ఉన్నాయి? సెవెన్. అంటే పృథ్వీ గ్రహము ఆ ఏడింటిలో ఒకటి. అంటే పృథ్వీ గ్రహాన్ని మనం కాస్త పక్కన పెడితే ఎన్ని గ్రహాలు అవుతాయి? ఆరు. అది గుర్తుంచుకోండి. ఈ ఏడు గ్రహాలు ఉన్నటువంటి వ్యవస్థను అంటే ఏడు గ్లోబ్స్, ఏడు గ్రహాలలో పృథ్వీ గ్రహము ఒకటి, ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆరు ఉన్నాయి. పృథ్వీ గ్రహము ప్లస్ ఈ ఆరు గ్రహాలని కలిపి ఈ పుస్తకంలో చైన్ అనేటటువంటి మాట వాడాడు. మనం దీన్ని శృంఖల అనుకుందాం. ఏమీ చూసుకోండి బాబు, ఒత్తులు అవి చూసుకోండి కాస్త. సరేనా, ఒత్తులు కరెక్ట్ చేసుకోండి. ఈ సిరీస్ మీరు గుర్తుంచుకోండి. ఈ సిరీస్ మీకు గుర్తుంచుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి మన ఉపనిషత్స్ లో చెప్పబడినటువంటి విషయాలు మనకి అర్థమవటం మొదలవుతాయి. సెవెన్ గ్లోబ్స్, ఏడు గ్రహాలు ఉన్నవి. ఈ ఏడు గ్రహాలలో పృథ్వీ కూడా ఒక గ్రహము. అంటే మొత్తం గ్రహాలన్నీ పృథ్వీ ప్లస్ సిక్స్, క్లియర్? ఈ ఏడు గ్రహాలను కలిపి ఏమంటాం మనం? ఒక చైన్ అంటాం. దీని తర్వాత చూడండి, ఇది మనసులో ఉంచుకోండి మీరు. ఈ ఏడు గ్రహాలు లో రెండు గ్రహాలు నీచ మానసిక స్థలానికి సంబంధించినవి. రెండు గ్రహాలు నీచ మానసిక తలానికి సంబంధించినవి. రెండు గ్రహాలు కామమయ తలానికి సంబంధించినవి. మూడు గ్రహాలు భౌతిక తలానికి సంబంధించినవి. ఇవి మీరు గుర్తుంచుకోండి. ఇది మూడు గ్రహాలు ఏ తలానికి సంబంధించినవి? భౌతిక తలానికి సంబంధించినవి. రెండు కామమయ తలానికి సంబంధించినవి. రెండు నీచ మానసిక తలానికి సంబంధించినవి. ఇది కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎన్ని గ్రహాలు ఉన్నాయి ఇక్కడ? ఇందులో భౌతిక గ్రహాలు మూడు, కామమయ తలానికి సంబంధించినటువంటి గ్రహాలు రెండు, నీచ మానసిక తలానికి సంబంధించినటువంటి గ్రహాలు రెండు. దీనికంటే పై తలాలు ఎన్నున్నాయి కూడా కాస్త గుర్తుంచుకోండి. మీరు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని ఒక బొమ్మ ఉంది, గాయత్రి సావిత్రి కుండలిని పుస్తకం వద్ద దగ్గరేనా ఉంది, ఇక్కడ తీసుకురా. ఆ బొమ్మ మీరు ఫోటోస్టేట్ కాపీస్ మీ అందరి దగ్గర ఉంచేసుకుని మీరు డిస్ట్రిబ్యూట్ చేయటం మొదలెట్టండి. ఈ ధ్యానము ఎలా చేయటం అనేది చాలా మందికి తెలియదు. కళ్ళు మూసి కూర్చోవటం ధ్యానం అవదు. ఇక్కడ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కిందన అంతటికంటే కింద ఉన్నటువంటి అతి నిమ్న స్థాయిలో ఉన్నటువంటి దాన్ని భౌతిక స్థాయి అంటాం, ఫిజికల్ ప్లేన్. లోయెస్ట్ ప్లేన్ లో ఉన్నది ఏమిటి? ఫిజికల్ ప్లేన్. దీనిపైన ఉన్నటువంటి దాన్ని కామమయ తలము అంటాం, ఆస్ట్రల్ ప్లేన్ ఇంగ్లీష్ వర్డ్. ఇది ఫిజికల్, ఇది ఆస్ట్రల్. దీనిపైన ఉన్నటువంటి తలము మనోమయ, దీనిపైన ఉన్నటువంటి తలము విజ్ఞాన, ఇంట్యూషన్. ఇది దీన్నేమో మెంటల్ ప్లేన్ అంటాం, దీన్నేమో ఆస్ట్రల్ ప్లేన్ అంటాం, ఇదేమో ఫిజికల్ ప్లేన్. ఈ ప్లేన్స్ గుర్తుంచుకోండి. ఫిజికల్ ప్లేన్ భౌతిక తలము, కామమయ తలము ఆస్ట్రల్ ప్లేన్, మనోమయ తలము మెంటల్ ప్లేన్. విజ్ఞానమయ తలాన్ని దీన్ని బుద్ధికని కూడా అంటూ ఉంటాం. మన ధియోయోన ప్రచోదయాత్ అనేటటువంటి ఆ గాయత్రి మంత్రం మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్తుంది. చూపించబ్బమ్మ, తెలుసా నాకి? ఎవరో బాధ్యత తీసుకుని పటేల్ దగ్గర ఉంటే ప్రింట్అవుట్స్ ఈజీగా వచ్చేస్తాయి. భౌతిక, కామమయ, మనోమయ, విజ్ఞానమయ, దీనిపైన ఉన్నటువంటిది ఆత్మతలము, దీనిపైన ఉన్నటువంటి తలాన్ని అనుపాదక, దీనిపైన ఉన్నటువంటి తలాన్ని ఆది తలము అని చెప్తాం. ఏడు ప్లేన్స్ గుర్తుంచుకోండి. ఇవి మీకు కంటత రావాలి. ఇవి కంటత రాకపోతే సైన్స్ లాగే మీకు అవగాహన అవ్వదు ఇంకా. అంచేత యాంగిల్లో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి ఏడు ప్లేన్స్. ఈ ఏడు ప్లేన్స్ లో మళ్లీ ప్రతి ప్లేన్ ఏడు సబ్ డివిజన్స్ ఉంటాయి. అంచేత ఇది ఫస్ట్ ప్లేన్ అనుకుంటే ఇందులో ఏడు సబ్ డివిజన్స్, సెకండ్ ప్లేన్ లో ఏడు, మొత్తం ఎన్ని? 49. మన ప్రాణాలకి వాయువు చాలా ఇంపార్టెంట్. మనం జీవించి ఉండటానికి వాయువు చాలా ఇంపార్టెంట్. వాయువుని మరుద్గణాలు అని కూడా అంటాం. అవి ఎన్ని అని చెప్తుంది మనం? 49 మరుద్గణాలు. అంచేత ఈ 49 ఎలా వచ్చాయో కూడా గుర్తుంచుకోండి. భౌతిక తలంలో 7, కామమయ తలంలో 7, మనోమయ తలంలో 7, విజ్ఞానమయ తలంలో 7, ఆత్మతలంలో 7. మన వేద విజ్ఞానము, మన ఋషులు మానవ జాతికి అందించినటువంటి విజ్ఞానము ఈ 5 క్షేత్రాల వరకే చెప్పబడ్డాయి. నేను అన్న మాట వినండి, చెప్పబడ్డాయి అన్నాను తప్ప వాళ్ళకి తెలియదు అనలే. ప్రపంచం కంటే వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు, కానీ అదే మనకి అర్థం కాదని వాళ్ళు ఏం చేశారు, ఇంతవరకు చెప్పారు మనకి. అంచేత ఈ ఆత్మతలము వరకే మనకున్నటువంటి జ్ఞానము సీమితమై ఉన్నది. రిటర్న్ ఫామ్ లో కానీ, శృతిలాగే కానీ, పురాణాలలా కానీ, దేనిలాగే కానీ ఏమి చెప్పినా కూడా ఆత్మ లెవెల్ వరకే వెళ్తుంది అది. దాని తర్వాత ఏమున్నది మాట్లాడదు. దాని గురించి ఏం చెప్తుంది అంటే ఎన్ నేతి నేతి వచ్చినే నిగమా వచ్చి నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, నువ్వు ఏం మాట్లాడినా అది కాదయ్యా. అది పాయింట్ అర్థమవుతుంది కదా. అంచేత మనం ఏం మాట్లాడుకున్నా ఎంతవరకు మాట్లాడుకుంటాం, ఈ కింద 5 తలాల గురించే మాట్లాడుకుంటాం. ఈ పై అనుపాదక ఆది తలము గురించి మనకేమీ తెలియదు. తెలీదు అనలేం, తెలుసున్న ఋషులు వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పింది కూడా మనకేం అర్థం అవ్వదు. దాన్ని ఏమని చెప్తాం మనం, అవాంగ్ మానస గోచరము అంటాం. ఒక పక్క అవాంగ్ మానస గోచరము అంటూ దాని గురించి నువ్వు చర్చ మొదలెట్టావు అనుకో, నేనేమనుకోవాలి, మూర్ఖులు అనుకోవాలి. ఇట్ ఈస్ నాట్ టు బి డిస్కస్డ్. చేత ఇది ఏమిటి అనేటువంటిది ప్రశ్న అడగొద్దు. అంచేత బుద్ధుడు ఏమనేవాడు అంటే కొన్ని ప్రశ్నలకి నేను జవాబు చెప్పను, మీరు వాటిని అడగొద్దు. అంతానికి కారణం ఏంటి అంటే ఈ మనోమయ తలంలోనే 2 తలాలు ఏర్పడతాయి మనకి, మానవ జాతికి 2 తలాలు ఏర్పడతాయి. ఇది క్లియర్ గా ఉందా, అర్థమవుతోంది కదా. అంచేత ఇది కాస్త పక్కన పెట్టాను నేను గ్లోబ్స్ ని. ప్రకృతిలో ఉన్నటువంటి 7 తలాల గురించి చెప్తున్నాను నేను. ప్రకృతిలో భౌతిక తలం ఉంది, కామమయ తలం ఉంది, మనోమయ తలం ఉంది, విజ్ఞానమయ తలం ఉంది, దాన్నే బుద్ధి తలం అయినా అంటాం, ఇంగ్లీష్ లో ఇంట్యూషనల్ ప్లేన్ అంటాం. దానిపైన ఆత్మతలం ఉంది, దానిపైన అనుపాదిక తలం ఉంది, దానిపైన ఆది తలం ఉంది. ఇవి తలాలు ఎలాంటివో కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ తలాల యొక్క ఆ వైశాల్యమే అసలు మనకి అర్థం కాదు. ఇప్పుడు మన సైంటిస్టులు ఎక్కడో సుదూరంగా ఉన్నటువంటి ఒక గ్రహాన్ని చూస్తాడు. ఏ తలంలో చూశాడు? భౌతిక తలంలో చూశాడు. అంటే ఇదంతా ఎక్కడుంది అది గుర్తుంచుకోండి. అంచేత సైంటిస్టులు కానీ డాక్టర్లు కానీ ఎంత 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 ఎదిగినా అడ్డంగా ఎదుగుతారు, నిలువుగా ఎదగాలి. లెవెల్ అర్థమవుతుంది కదా. ఆ తేడా కొంచెం ఎది భాషలో ఉన్నటువంటి లోపమే. నేను పైకి ఎదగాలి అంటే వీడేం పైకి ఎదగడు, సూక్ష్మీకృతం అవుతాడు. లెవెల్స్ అర్థమవుతున్నాయి కదా. స్థూలంగా ఉన్నదానికంటే ఒక లెవెల్ సూక్ష్మీకృతమైనది కామమైతలము, ఇంకా సూక్ష్మీకృతం అవుతే మనోమైతలం, ఇంకా ఈ సూక్ష్మీకృతం అవుతే. అంచేత ఒక యాంగిల్లో ఈ విశ్లేషణ కూడా మీరు గుర్తుంచుకోండి. ఫిజికల్ ప్లేన్ లో ఎన్ని తలాలు ఉంటాయి? ఫిజికల్ ప్లేన్ కొంచెం అర్థం చేసుకోండి. 7 తలాలు ఉంటాయి. అంటే ఫిజికల్ ప్లేన్ లో 1, ఫిజికల్ ప్లేన్ లో 2, ఫిజికల్ ప్లేన్ లో 3, ఫిజికల్ ప్లేన్ లో 4, ఫిజికల్ ప్లేన్ లో 5, ఫిజికల్ ప్లేన్ లో 6, ఫిజికల్ ప్లేన్ లో 7. ఇవంతా ఏ తలం? ఫిజికల్ ప్లేన్, భౌతిక తలమే. కానీ భౌతిక తలంలో దీనిని మనం సాలిడ్స్ అంటాం. గట్టిగా మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా సాలిడ్ తలం. ఇది లిక్విడ్. ఇది ఈ పైవి ఏ తలంలో ఉన్నాయి? ఫిజికల్ ప్లేన్ లోనే ఉన్నాయి, కానీ మనకి ఇంకా దాని గురించి అవగాహన లేదు. అంచేత ఈ మూడింటికి థియోసాఫికల్ లిటరేచర్ లో ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే ఈథర్. ఈథరిక్ 1, ఈథరిక్ 2, ఈథరిక్ 3, ఈథరిక్ 4. ఈ మూడింటి కాంబినేషన్ తో ఏర్పడినటువంటి శరీరాన్ని మనము అన్నమయ కోశము అంటాం. అంటే అన్నమయ కోశాల్లో ఏమేమి ఉన్నాయి? సాలిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉన్నాయి, గ్యాసెస్ ఉన్నాయి. ఈ పైన ఉన్నటువంటి దీన్ని ఈథరిక్ బాడీ అంటాం. మన వేద వాంగ్మయంలో దీన్ని ప్రాణమయ కోశము అని కూడా అంటాం. కానీ యాక్చువల్ గా దీనిని మనం నర్వస్ బాడీగా ట్రీట్ చేయవచ్చు. అంటే ఇదంతా కూడా రక్త ప్రసరణకి సంబంధమైనటువంటి శరీరం. అంటే ఈ అన్నమయ కోశంలో మెయిన్ ఏంటి? రక్త ప్రసరణ. ఏ పాయింట్ కి రక్త ప్రసరణ వెళ్ళదో ఆ అంగము కానీ ఏ విధంగా అవుతే మన శరీరంలో ఎన్ని రక్త ప్రసరణ నాడులు, నాడులు అనకూడదు, వాటిని ఏమంటాం, వెసల్స్, బ్లడ్ వెసల్స్, నాళికలు. నాడి అనేది ఇటు వస్తాం మనం, కొంచెం ఆ భాష మనం కన్ఫ్యూజ్ అవటం లేదు కదా. భౌతిక శరీరము యొక్క ఉనికి దేని మీద ఉన్నది? రక్త ప్రసరణ మీద ఉన్నది. ఈ రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది? మన శరీరంలో రక్త ప్రసరణకి కావలసినటువంటి వెసల్స్ ఉన్నాయి, బ్లడ్ వెసల్స్ ఉన్నాయి. ఒక్కసారి మన హార్ట్ ఇలా కొట్టుకుని ఇలా అంటుంది, దాన్ని సిస్టాల్, డయాస్టాల్ అని సైంటిఫిక్ పీపుల్ అంటారు. అంటే నిమిషానికి సుమారు అది 72 సార్లు కొట్టుకుంటుంది. ఇలా ఒకసారి కొట్టుకుని వదిలితే ఆ నెత్తురు 60,000 మైళ్ళు ప్రవహిస్తుంది మన శరీరంలో. యు ఆస్క్ ఎనీ డాక్టర్, హీ విల్ కన్ఫర్మ్ ఇట్. మన శరీరంలో ఈ రక్త ప్రసరణ ఎంత జరుగుతుంది? మనకేముంది, మా 6 అడుగులే 5 అడుగులే అంటున్నాం. కానీ ఆ నాళాల పొడుగు కనుక మీరు విస్తరింపజేస్తే 60,000 మైళ్ళు, లేకపోతే 1,25,000 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. ఎందుకు ఇది చెప్తున్నాను? ఏ విధంగా అయితే ఈ బ్లడ్ వెసల్స్ మన శరీరం అంతా వ్యాపిస్తున్నాయో అదే విధంగా ఈ నాడీ మండల వ్యవస్థ కూడా ఉన్నది. కానీ కాస్త ఈ నాడీ మండల వ్యవస్థ అర్థం చేసుకోండి. మన ఋషులు చెప్పిన నాడీ మండల వ్యవస్థ, ఈనాడు సైంటిస్టులు చెప్తున్న నాడీ మండల వ్యవస్థ ఒకటే కానీ ఒకటి కాదు. ఎలాగా అంటే నాడీ మండల వ్యవస్థ యొక్క ఏకైక లక్ష్యము ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తాం. అంటే ఈ నాడీ మండలం ఏం చేస్తుంది? కరెంటుని తీసుకెళ్తుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ ని తీసుకెళ్తుంది. ఇప్పుడు వైర్లన్నీ ఉన్నాయి, ఈ వైర్లు కరెంట్ కాదు, కానీ వైర్లు లేకపోతే కరెంటు వెళ్ళదు, తేడా అర్థమైందా? అంచేత మన ఋషులు దేన్నోటి కుండలిని అని అన్నారు. ఈ నాడీ మండల వ్యవస్థలో ప్రవహించేటటువంటి ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్, కానీ ఆ నాడీ మండల వ్యవస్థ కుండలిని ఇంపల్స్ కి సంబంధించినటువంటి నాడులు మాత్రం కావు ప్రస్తుతం. ఇంకా సైంటిస్ట్ దాన్ని పట్టుకోలేదు, వాటి యొక్క స్థూల నర్వ్స్ ను పట్టుకున్నారు. ఈ స్థూల నర్వ్స్ అన్నిటికంటే అన్నిటికీ బేసిస్ ఏంటి? బ్రెయిన్. నర్వస్ ఇంపల్స్ కరెక్ట్ గా ఉండాలంటే బ్రెయిన్ కరెక్ట్ గా ఉండాలి. అంటే బ్రెయిన్ తో పాటు అంగము కరెక్ట్ గా ఉండాలి. కానీ బ్రెయిన్ కరెక్ట్ గా ఉంటే అంగాన్ని రిప్లేస్ చేస్తే బ్రెయిన్ వర్క్ చేస్తుంది. బ్రెయిన్ డెడ్ అయింది అనుకోండి, పాయింట్ అర్థమైంది కదా? ఇది 7 కాస్త జాగ్రత్తగా మీరు మనస్సులో ఉంచుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి విజ్ఞానాన్ని, చక్ర సాధనను, కుండలిని సాధనను, ప్రాణాయామాలను పద్ధతిగా చేసుకోగలుగుతారు. ఈ పాయింట్స్ ఆర్ క్లియర్? కానీ ఇదంతా కూడా ఏ తలంలో ఉంది? అంతేత ప్రస్తుతం సైంటిస్ట్ ఎంతవరకు వచ్చారు, ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి గ్యాస్ అండ్ డాటర్, ఇంకా ఈథరిక్ 4, 3, 2, 1 లోకి రావాలి. మన ఋషులు చెప్పినటువంటి మొత్తము ప్రాణమయ క్వశ్చన్ లో చెప్పబడినటువంటి ఆ 72,000 నాడులు, సుందరాకాండలో చెప్పబడినటువంటి హనుమంతుడి యొక్క యాత్ర కుండలిని యాత్రే చెప్తుంది. మొత్తము రామాయణము షట్చక్ర సాధన అని అర్థం చేసుకోండి. అది ప్రకృతిలో రామాయణంగా జరిగింది, అది వేరే విషయం. ఆయన ఎవరు? వ్యయ పడగల నవల రాశాడు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు. పురాణ వైర గ్రంథిమాల అని ఒకటి రాశారు, ఎక్కడైనా సంపాదించండి అది. అందులో ఈ హిట్లరు, ఇప్పుడున్నటువంటి ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వార్ లో ఉన్నటువంటి వాళ్ళకి, పురాణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సామ్యము చూపించాడు ఆయన. మళ్ళా వాళ్లే తిరిగి వచ్చారా అన్న క్వశ్చన్ మార్క్ వేసి వదిలేశాడు. ఆయన మాత్రం వాళ్ళు తిరిగి వచ్చాడన్నాడు. మనం సైంటిఫిక్ బ్రెయిన్ కదా, ముందు మనం కాదు అంటాం మనకి చాలా అలవాటైపోయిన పెద్దదో తెలిసినట్టు. ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయా? అంతే, ఇక్కడే మీకు రెండు వర్గాలు వచ్చాయి. ఒకటి స్థూల జగత్తులో స్థూలము, ఇది స్థూల జగత్తులో సూక్ష్మము అనొచ్చు కదా. పాయింట్ అర్థమైంది కదా? ఈ స్థూల సూక్ష్మ, స్థూల సూక్ష్మ అనేది అన్ని ప్లేన్స్ లోనూ వస్తాయి మీకు. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు అదేవిధంగా కామమయ తలంలో కూడా 7 వస్తాయి. ఈ కామమయ తలంలో వచ్చేటటువంటి 7 కలిపే శంకరాచార్యులు మాయా అన్నారు. ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ది సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మాయా అద్వైత. ఈ 7 గ్రహాలు మనసులో ఉంచుకోండి. ఎప్పుడు చెప్పినా మనం తిరిగి అక్కడికి ఆ 8 మీదకే వస్తాము. ఎక్స్ ప్లస్ వై సంథింగ్ సంథింగ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి సంథింగ్ 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 అన్నాం అనుకోండి. ఓ ఈక్వేషన్ ఉంది, ఈక్వేషన్ లో ఏం రాశాం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నాం, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాం, 3. ఈ ఇజ్ ఈక్వల్ టు ఉందా లేదా, ఇది దీనికి సమానము అని నేను నోట్తో చెప్పాను నేను మీతో. ఈ ఈజ్ ఈక్వల్ టు అనేదానికి ఉనికి ఉన్నదా లేదా? ఈ వస్తువు, ఈ వస్తువుతో సమానము అన్నా నేను. ఈ వస్తువు ఇజ్ ఈక్వల్ టు అనే వస్తువు ఉందా అని అక్కడ ప్రశ్న అర్థమైందా? ఒక భావం ఉంది, ఇది దీనికి సమానము అని చెప్తున్నాను నేను. అది చెప్పడానికి నేనేం చేశా? ఇది ఉన్నదా లేదా ప్రకృతిలో? ప్రకృతిలో. ప్రకృతిలో లేదు. నువ్వు చెప్తున్నావు ఏమని? ఇది దీనికి సమానము అని. అలాగే మానవ జాతి ఇటు ఉన్నటువంటి 3 తలాలకి, ఇటు ఉన్నటువంటి 3 తలాలకి ఒక యోగ కారకుడు కనుక టెక్నికల్ గా అసలు మానవ జాతి లేదు. కన్ఫ్యూజ్ అవుతారు, అది మనసులో పెట్టుకోండి. అర్థమవుతే అర్థమవుతుంది మీకు, అర్థం కాకపోయినా పర్వాలే. పాయింట్ అర్థమైంది కదా? అంతేత ఈ మానవ జాతికి టెక్నికల్ గా అసలు ఉనికి ఉన్నదా? కానీ వీడి ఉనికి ఏం చెప్తుంది? ఇది ఇలా వెళ్తుంది. అదే అలా మనసులో పెట్టుకోండి. ఎందుకని చెప్తున్నాను అంటే, ఈ సైంటిఫిక్ ఎంత లెవెల్ కి వెళ్ళిపోయారంటే సైంటిస్టులు, అసలు మొత్తము మానవ జాతి లేదు, అసలు ఇదంతా మిథ్య అంటానికి కారణం ఈ యాంగిల్లో చెప్పడం. ఈ యాంగిల్లో నిజంగా లేదు, ఈక్వేషన్ ఉందా? కానీ ఈక్వేషన్ ఉందిగా. అర్థమవుతున్న పాయింట్, ఇది దీనికి సమానము అనేది ఉన్నది, కానీ ఇది దీనికి సమానము అని చెప్పేటటువంటి ఆ సమానత్వము ఉన్నదే, అది యోగము. అందుకే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, అక్కడ సమత్వం యోగ ఉచ్యతే, ఈక్వలైజింగ్ ఫ్యాక్టర్ ఇస్ యోగ. అది అలా పక్కన ఉంచుకొని ఇచ్చారంటే అంత ఈజీగా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుని డిస్కస్ చేసేసుకుంటే ఇంకా మనం ఎక్కడున్నాం? భౌతిక తలం గురించి మాట్లాడుతున్నాం. ఇంకా కామమయ తలం దాటాలి, మనోమయ తలం దాటాలి, అదంతా దాటాక ఆది అనుపాదక అంతా దాటాక ఓ విచిత్రమైనటువంటి మాట మీకు చెప్తారు అక్కడ, ఇదంతా కూడా భగవంతుడి యొక్క భౌతిక తలమే అని. అంటే ఏంటి, మనం ఈ భౌతిక తలంలో చెప్పేశాను నేను, మనం ఈ యొక్క భౌతిక తలంలో ఏమేమి చెప్పుకున్నాం, స్థూల జడ్ లిక్విడ్ గ్యాస్ ఈథరిక్ 4 ఈథరిక్ 3 ఈథరిక్ 2 ఈథరిక్ 1 అని చెప్పుకున్నాం మనం. అంటే ఇదేంటి, మన యొక్క భౌతిక తలములోని 7 భాగాలు, భగవంతుడి యొక్క భౌతిక తలంలోని 7 భాగాలనే మన యొక్క 7 తలాలుగా చెప్పుకుంటున్నాం. అంటే మనం ఆది తలానికి వెళ్ళిపోతే అది భగవంతుడి యొక్క ఈథరిక్ 1 అవుతుంది. పాయింట్ కొంచెమంది కన్ఫ్యూజ్ అయ్యారు, మళ్ళీ చూడండి, భగవంతుడి యొక్క ఫిజికల్ ప్లేన్, తప్పు మాట వాడేసిన ఈ ఈక్వేషన్ కూడా గుర్తుంచుకోండి, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఈథరిక్ 4 ఈథరిక్ 3 ఈథరిక్ 2 ఈథరిక్ 1 ఇవి మన స్థూల జగత్తు యొక్క 7 భాగాలు. ప్రకృతిలో ఉన్నటువంటి 7 భాగాలు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ బుద్ధి ఆర్ ఇంట్యూషనల్, ఆ రెండు గుర్తుంచుకోండి. దాని తర్వాత అనుపాదక ఇది మనకి 7 తలాలు, మనం ఇక్కడెక్కడో ఉన్నాం మెంటల్ ప్లేన్ లో, ఈ పై ఇంకా మనకి వర్కింగ్ ఆర్డర్ లో లేవు. స్థూల జగత్తులో మనకి ఇంత ఉన్నాయి, మినరల్స్ మినరల్స్ కంట్రోల్లోకి వచ్చాయి, లిక్విడ్స్ కంట్రోల్లోకి వచ్చాయి, గ్యాస్ కంట్రోల్లోకి వచ్చింది, ఇంకా ఇవి ఎలా ఉంటాయో కూడా మనకి తెలియదు. కానీ నెర్వ్స్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎండోక్రైనాలజీ అనేటటువంటి పేరుతో ఇది యాక్టివ్ అవుతుంది. అంటే ఈ గ్లాండ్స్ అన్ని ఎక్కడున్నాయి మన శరీరంలో అంటే, మన శరీరం యొక్క ఈ 4 లెవెల్లో ఉన్నాయి. గాట్ ది పాయింట్? కానీ అది ఇప్పుడిప్పుడే సైంటిస్టులకి అందుతోంది. తమాషా ఏంటి, ఈ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి సెక్రీషన్స్ కి వాళ్ళు పెట్టిన పేరు కూడా హార్మోన్సే. హార్మోన్స్ అంటే సమత్వం యోగ ఉచ్యతే. అంచేత ఎనర్జీ లెవెల్లో ఎవడు ఏ పేరు పెట్టినా దాని కార్యాచరణకి అనుకూలమైనటువంటి పేరే పెడతాడు. ప్రకృతిలో అది ఏ పని చేస్తుందో ఆ పేరే పెడతావు నువ్వు. అంచేత నువ్వు సైంటిఫిక్ గా ఈ లెవెల్కి వచ్చాక, ఇందుకు ఈ లెవెల్కి వచ్చాక హార్మోన్స్ అన్నా, ఈ పైన 3 ఉన్నాయి, ఈ కిందన 3 ఉన్నాయి, వీటింటికి మధ్య ఉంది. హార్మోన్స్ ఈజ్ ఈక్వల్ టు హార్మోనియస్. ఈ రెండింటినీ మీరు కనుక కంపేర్ చేస్తే మనకి ఇవి 7 ప్లేన్స్, ఉచ్చే తలాలి. మనకి ఉన్నటువంటి ఈ 7 ప్లేన్స్ లో, ఈ ఫిజికల్ ప్లేన్ లో ఈ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. మనకి ఈ ఫిజికల్ తలంలో ఈ 7 సబ్ ప్లేన్స్ ఎలాగో, భగవంతుడికి ఆయన యొక్క ఫిజికల్ తలంలో ఇవి 7 సబ్ ప్లేన్స్. గాట్ ది పాయింట్? ఇది ఒక్కటి కాస్త మీరు గుర్తుంచుకుంటే తర్వాత అన్ని ఈజీగానే వెళ్ళిపోతాయి. అంచేత కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఆది ఏంటి అంటే ఈథరిక్ 1, కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో అనుపాదక ఏంటి అంటే ఈథరిక్ 2, కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఆత్మ అంటే. అంచేత మన సాధన ద్వారా మనం ఈథరిక్ 3 కణాలను కనుక వైబ్రేట్ చేయించగలిగితే ఏ తలాన్ని గడిపోతాం, ఆత్మతలానికి. పాయింట్ అర్థమవుతుంది కదా? బుద్ధి తలంలో బుద్ధి ఉందో అనమే కదా మనం, బుద్ధి ఉందా లేదా అన్నదానికి నేను పెద్ద ఎగ్జాంపుల్ ఏమి ఇస్తామంటే మనకు బుద్ధి లేదని చెప్తా. ఎందుకు లేదని చెప్తానంటే, నాయన ఇట్ ఈజ్ ఇంజూరియస్ టు స్మోక్ అంటే ఏం చేస్తావు నువ్వు, తాగి నువ్వేమంటావు, తాగటం ఎలా ఆపాలి అని నన్ను అడుగుతావు. అంటే ఇది ఉన్నట్ట లేనట్ట, నువ్వు ఆపగలిగితే అది చెడు. అక్కడ నిప్పుందిరా నాయన, నువ్వు కాలు పెట్టావు, కాలు కాలుతుంది అని చెప్తే ఎలా కాలుతుంది చూడాలి సైంటిస్ట్. పాయింట్ అర్థమవుతుందా? ఇంకా బుద్ధి డెవలప్ అవ్వలే, మనస్సు డెవలప్ అయింది. మనస్సు ఏంటి, ఏ స్థితికి సంబంధించింది, గ్యాస్ కొట్టడంలో ఎక్స్పర్ట్స్. మనస్సు అంటే అంతే కదా. దీని తర్వాత యాస్ట్రల్ అంటే లిక్విడ్, ఫిజికల్ అంటే. ఇది కాస్త నీట్ గా రాసుకోండి మీరు. ఈ రిలేషన్షిప్స్ మనకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇజ్ ఇట్ క్లియర్? చెప్పి వస్తాయి. ఇది ఏ ప్లేన్స్? అవును, ఫిజికల్ ఏమో సాలిడే, యాస్ట్రల్ ఏమో లిక్విడే, మెంటల్ ఏమో గ్యాస్. బుద్ధి లెవెల్ వస్తే ఈథరిక్ 4, ఆత్మ లెవెల్ వస్తే ఈథరిక్ 3. అంతేగా, కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఇది. కాస్మిక్ యాస్ట్రల్ ప్లేన్ మన యొక్క లిక్విడ్ ప్లేన్ కి ఈక్వల్, సమానం. ఈక్వల్ అంటే ఈక్వల్ అనుకోవద్దు. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా అన్నాం అనుకోండి, కరెక్టే కదా? ఒకే యాంగిల్లో, కానీ లెవెల్స్ యాంగిల్లో కరెక్ట్ కాదు. ఇది మన అవగాహన కొరకు చెప్తున్నాను నేను. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఇదంతా కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అన్నది గుర్తుంచుకోండి. ఇంకా భగవంతుడి యొక్క యాస్ట్రల్ ప్లేన్ ఎలా ఉంటుందో దేవుడికి తెలియాలి, వాడి యొక్క మెంటల్ ప్లేన్ ఎలా ఉంటుందో దేవుడికి తెలియాలి, మనకి తెలియదు. మనం ఎక్కడున్నాం ప్రస్తుతం? మెంటల్ ప్లేన్ లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక బొమ్మకు చెప్తాను, ఆ బొమ్మ ఇది ఓకేగా. నాలుగు మాటలు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మాయా, మోహము, భ్రాంతి. దీన్ని ఇంగ్లీష్లో ఇల్యూషన్ అంటాం, దీన్ని ఇంగ్లీష్లో గ్లామర్ అంటాం. మాయా, నోబడి నోస్ వాట్ ఇట్ ఈజ్. మన భారతీయ ఋషులు దీన్ని చాలా ఎక్కువగా వాడతారు, మాయా అనే పదాన్ని. భ్రాంతి మనస్సుకు సంబంధించింది, మోహము యాక్చువల్ ప్లేన్ కి సంబంధించింది, మాయా మెంటల్ ప్లేన్ కి సంబంధించింది. ఇది కూడా గుర్తుంచుకోండి. మాయా అనేది ఒక మానసిక స్థితికి సంబంధించినటువంటి మాట, మోహము అనేటటువంటిది కామమయతనము, కోరికలకి సంబంధించినటువంటి మాట, గ్లామర్ కి సంబంధించినటువంటి మాట. ఈ మాటలన్నీ మనం చాలా కరెక్ట్ గానే వింటూ ఉంటాం. సినీ గ్లామర్ అంటాం, సినీ మాయా అనం, మాయా జాలం అని మనం అనొచ్చు, కానీ యాక్చువల్ గా దాని పేరేంటది? గ్లామర్. గ్లామర్ అనేది ఏంటంటే కోరికలకి సంబంధించింది. నీకు ఆ కోరిక లేదనుకో, అది గ్లామరస్ గా ఉండదు. నీకు ఎవరి మీదైనా ఒక మోహం ఉంటుంది, పిల్లల మీద కానీ, ధనం మీద కానీ, దాని మీద కానీ, దాని ఈషణత్రయం ఉంటాం. ఇవంతా కూడా మోహానికి సంబంధించిన, అంటే ఏంటి, అసలు నీకు ఆ కోరికే లేదనుకో నువ్వు దీనికి. ఈ మోహం ఎలా పోగొట్టుకోవాలో చెప్పేది భగవద్గీత. ఈ మొత్తం భగవద్గీత ఈ మోహం గురించి చెప్తుంది. దీనికి మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది యాస్ట్రల్ ప్లేన్ ఆర్ లిక్విడ్. ఈ మాట నేను వాడితే మీకు కన్ఫ్యూజన్ లేదు కదా? ఇది కామమయ తలం అని చెప్పాను కదా. కామమయ తలానికి ఇంగ్లీష్ పేరు ఏంటి? యాస్ట్రల్. మన ఫిజికల్ ప్లేన్ లో దానికి ఈక్వలెంట్ ఏంటి? లిక్విడ్, జలము, నారము, నారాయణ, ఈక్వేషన్స్ గుర్తించుకోండి, ఫండమెంటల్ పేర్లు ఇవి. ఈ మాయా అనేది ప్రస్తుతం నేను తీసుకురాను కానీ ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. మానసిక తలంలో భ్రాంతి, కోరికల తలంలో మోహము. నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వ తత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంత. మొత్తం భగవద్గీత ఈ మోహం, ఈ గ్లామర్ పోగొట్టుకునేటటువంటి విద్య అని గుర్తుంచుకోండి. ఇంకా గ్లోబ్స్ కు వద్దాం మనం. ఎన్ని గ్లోబ్స్ ఉన్నాయి అక్కడ? రెండు లోవర్ మెంటల్ లో ఉన్నాయి, రెండు ఆస్ట్రో ప్లేన్ లో ఉన్నాయి, మూడు అంటే ఇందాక మనం రాసినటువంటి యాంగిల్లో మనం చూసుకోగలుగుంటే ఇది సాలిడ్ కదా. ఇది స్థూల జగత్తుకి సంబంధించినటువంటి మూడు గ్రహాలు. ఇది ఇంకా నేను పృథ్వీ గ్రహానికి సంబంధించిన ఏడు గ్రహాల గురించి ఆ టాపిక్ లోకి వెళ్ళా. తలాలు అర్థమయ్యాయి కదా. ఇది ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి మూడు గ్రహాలు. ఇవి రెండు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనోమయ కోశము రెండు భాగాలుగా మారుతుంది, మైండ్, లోవర్ మైండ్, హయ్యర్ మైండ్. దాని తర్వాత యాస్ట్రల్, దాని తర్వాత ఫిజికల్. లోవర్ మైండ్ లో కంటే హయ్యర్ లెవెల్లో గ్లోబ్స్ లేవు. మన గ్రహాల్లో ఉన్నటువంటి ఈ ఏడు లోవర్ మెంటల్ ప్లేన్ లోనే ఉన్నాయి. అందువల్ల పృథ్వీ గ్రహాన్ని నీచ గ్రహము అని కూడా అంటాం, పవిత్రమైనటువంటి గ్రహము అనం. మన మొత్తము సృష్టిలో మన సైకిల్లో ఏడు పవిత్ర గ్రహాలు ఉన్నాయి, ఐదు అపవిత్ర గ్రహ. అపవిత్రం అంటే అర్థం ఏంటి? లోయర్ మైండ్ లో ఉన్నాయని అర్థం. అపవిత్రం అంటే ఈ నీచం అని అనుకోకండి. వాటి తలము లోవర్ మైండ్ కంటే ఎక్కువ లేదు. ఈ ఏడు ప్లస్ ఐదు 12. ఈ 12 మన ప్రపంచము, ప్రపంచము నుంచి స్థూల జగత్తులోకి వెళ్లేటటువంటి ఏడు చక్రాలు. ఈ మొత్తము కలిపితే మీ జాతక చక్రం అవుతుంది. ద్వాదశ రాశులు ఆ యాంగిల్లో చదువుకోవాలి. అది ఎలా చదవాలి అని చెప్పింది వ్యాసుడు భాగవతంలో చెప్పాడు. జాతక చక్రం ఉత్తనే ఇప్పుడు మనం చెప్పుకునేవంతా ఏ స్థితిలో చెప్పుకుంటున్నాం? ఈ స్థితిలో ఉన్న మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు జాతక చక్రం గురించి మాట్లాడుతున్నారు. ఏ స్థితిలో మాట్లాడాలి వాళ్ళు? ముందు ఈ లోవర్ మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి ఐదు గ్రహాలు ఎక్కడున్నాయో తెలియదు మీకు, మీ జాతకంలో, ద్వాదశ రాశుల్లో. తర్వాత మీ ఏడు చక్రాలను ప్రభావితం చేసేటటువంటి ఈ ఏడు గ్రహాలే. కానీ ఏడింట్లో నాలుగు గ్రహాలు కావు, నాలుగు గ్రహాలు కావు. ఏంటి గ్రహాలు కావు? మూన్ ఇస్ ఎ శాటిలైట్, సన్ ఇస్ ఎ స్టార్, సరే రాహువు కేతు. ఇవి అసలు ఛాయాగ్రహాలు, దేర్ ఆర్ నోడల్ పాయింట్. ఇంకా మిగిలినవి ఏంటి? మిగిలిన గ్రహాలు పేరు చెప్పండి తెలుసుగా. కుజుడు ఓ పని చేయండి, వారానికి ఎన్ని రోజుల్లో కాస్త పేరు చెప్పండి. మీరు గ్రహాలు చెప్పలేకపోతున్నారు కదా, పోనీ చెప్పండి. ఆదివారము సూర్యుడు, సోమవారం ఎవరు అమ్మాయి, దాని తర్వాత కుజుడు, తర్వాత అమ్మయ్యా, గ్రహాలు చెప్పగలిగారు. మన పరిస్థితి ఎలా ఉందో చూడండి. వీ వాంట్ టు రీడ్ ఆధ్యాత్మిక విజ్ఞానం. గ్రహాలు తక్కమని చెప్పాలి అంటే అన్ని ఓ వరుసలో చెప్పలేరు మీరు. కానీ ఆ వరుస కావాలి మనకి, అదే వరుస కావాలి, ఆ వరుసే కావాలి మనకి. అంచేత ఇవి రెండు గ్రహాలు కావు, ఇవి రెండు అసలు గ్రహాలు కావు, ఏమీ కావు, రెండు బిందువులు మాత్రమే. ఛాయాగ్రహాలు అంటాం వాటిని. ఇంకా మిగిలినవన్నీ ఈ ఐదు మనని శాసిస్తాయి కనుక దీన్ని మనం ప్రపంచము అంటాం. నిజానికి ఆధ్యాత్మిక దృష్టికోణం లేకపోతే మీరు ఈ ఐదు గ్రహాలని చూసుకుంటే చాలు, మిగతావన్నీ చూసుకుని మనం గందరగోళం పడుతూ ఉందాం. అస్ట్రాలజర్స్ కాస్త ఈ పాయింట్ గుర్తు చేసుకుంటే వాళ్ళు చాలా కరెక్ట్ ప్రెడిక్షన్స్, ఒక కరెక్ట్ దిశలో వాళ్ళు చూడగలుగుతారు. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే వెన్ యూ గోయింగ్ టు దిస్ టైప్ ఆఫ్ అనాలిసిస్, అంటే ఎప్పుడైతే నీ జీవితము ఆధ్యాత్మికత వైపు మలుపు తిరగటం మొదలెడుతుందో మొట్టమొదట ప్రభావం ఏమవుతుందంటే సూర్యచంద్రులు ఉపయోగించబడతారు. సూర్యచంద్రులు అంటే ఎవరు? ఇడానాడే పింగళానాడు, ఇడానాడే చంద్రుడు పింగళానాడే. అందుకే గురుదేవులు ప్రాణాయామం చేయడం చేతగా అన్నటువంటి వాడు యజ్ఞం ఏం చేస్తాడు అన్నాడు. చాలా స్పష్టంగా అశ్వమేధ యజ్ఞంలో ఆయన ఈ మొత్తము యజ్ఞాల యొక్క పరంపర గురించి మాట్లాడుతూ ఇది మీ శ్వాసకు సంబంధించినటువంటి విద్యా యజ్ఞము, సామూహిక శ్వాస పెద్ద పెద్ద యజ్ఞాలు. అసలు శ్వాస గురించి మనం పట్టించుకుంటున్నాం? అసలు పట్టించుకోవటమే. మరైతే మనం చేసేటటువంటి యజ్ఞాలన్నీ వేస్టేనా? వేస్ట్ కాదు, ఎందుకంటే మీ శ్వాసను నియంత్రణ చేసేటటువంటి మంత్రాలు అక్కడ వాడుతున్నారు మీరు. ఆ మంత్రాలు మీ శ్వాసను మార్చేస్తాయి. ఓం నమ శివాయ స్వాహ అనే ఇప్పుడు మీ శ్వాస, ఓం భూర్భస్వ తత్వితురణ్యం భగవ దేవ దేవేదీన ప్రతిదయ స్వాహ అన్నప్పుడు శ్వాస ఒకటి కాదు. కానీ ఇదంతా ఏంటి? మెకానికల్ గా జరిగేటటువంటి ప్రాసెస్ ఋషులు డెవలప్ చేశారు, మనకు అందజేశారు. కానీ ఇప్పుడు మీరు దాన్ని ఉపయోగించుకోదలుచుకుంటే ఋషులు ఉన్నప్పుడు ఉన్నటువంటి మానసిక స్థితి ఆస్ట్రల్ ప్లేన్ లోనే ఉండేది. మనకి ఎన్ని యుగాల కిందటది? అప్పటికింకా మనకి మనస్సు కూడా డెవలప్ కాలే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దమ్మున్నటువంటి వాడు బుద్ధిక్ ప్లేన్. బుద్ధిక్ ప్లేన్ అంటే అర్థమవుతుంది కదా, మనోమయ తలాన్ని దాటి వెళ్ళగలిగేటటువంటి సామర్థ్యంలో ఈనాడు చాలా మంది మానవులు ఉన్నారు. వాళ్ళు ఈ యజ్ఞాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పినటువంటి వ్యక్తి శ్రీరామ శర్మ ఆచార్య అయితే మనం ప్రతిదాన్ని ఏం చేస్తామంటే కిందకి లాగేస్తాం. ఆ లెవెల్కి వెళ్ళాం మనం కిందకి. నీ గురువుని కూడా నువ్వు కిందకి లాగుతావు. కానీ గురువుని కిందకి లాగితే గురువేం కింద పడడు. కలెక్టరు చాలా పెద్ద పోస్టులో ఉన్నాడు, ఇంటికి వెళ్ళాడు, మనవడు తాత నువ్వు గుర్రం కా అన్నాడు, తాత ఏనుగు కా అన్నాడు. సరే నాయన అని వాడిని వీటిని రెక్కించుకు తిరిగితే వాడి పోస్టుకి ఏమైనా భంగం వాటిల్లుతుందా? ఇంకా ఎవడైనా చూస్తే ఏమంటాడు? ఎంత మంచి వాళ్ళు కలెక్టర్ పాపం. మనం అందరూ గురువుల్ని ఎలా వాడుకుంటున్నావు అంటే నువ్వు గుర్రం కా, ఏనుగు కా, నా ఈ కోరిక తీర్చు, నా ఆ కోరిక తీర్చు. అర్హత లేని గురువులు కూడా తీర్చలేరు, అది అర్థం చేసుకోండి. అందువల్ల ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పాయింట్ లో ఐదు ఈ గ్రహాలు కుజుడు, గురుడు, శుక్రుడు, బుధుడు, శని. ఈ గ్రహాలన్నింటిలో కూడా ఆధ్యాత్మిక జగత్తుకు ఉపయోగపడేటటువంటి గ్రహం ఇదొక్కటే. అందుకు గురువారాలు మనకి చాలా ముఖ్యం. ఆ గురువారాల నాడు కూడా గురుహోరా చాలా ముఖ్యం. మరి అది అంతా మనం ఉపయోగించుకుని ప్రయత్నిస్తే ఏదైనా ఒక లైన్లో పడతాం మనం. అందుకు ఈ క్లాసెస్ అంతా కూడా ఈ 7+5 అర్థమవుతుందా మీకు? ఇవేంటి ఐదు కోశాలు? ఇవి ఏడు చక్రాలు. ఇవి రెండు కలిసి ఏం చేయాలి అంటే మనలో ఉన్నటువంటి మూడు గ్రంథుల్ని భేదించాలి. చేత 5+7+3 మొత్తం ఎంత అయింది? ఇది మన విద్యలు. శ్రీచక్రంలో ఈ 14 గురించే చెప్తాడు. శ్లోకం నాకు గుర్తు రావటం లేదు. ఇంద్రుడు, మనువు, కుబేరుడు, నంది, మొత్తము సుందరకాండ మీద చదువుతున్నప్పుడు ఓ విచిత్రమైనటువంటి సన్నివేశం వస్తుంది. మరి మీరు సుందరకాండ ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, చదువుతున్న వాళ్ళు ఎంతమంది అర్థం చేసుకుని చదువుతున్నారో నాకు తెలియదు. అందులో రావణాసురుడికి హనుమంతుడు నందికేశ్వరుడుగా కనిపిస్తాడు. ఎందుకు ఎలా కనిపిస్తాడో, ఎందుకు ఎలా పోల్చాడో అని వాడు ఆలోచించాడు. నంది శ్రీచక్ర ఉపాసనలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తాడు. సరే మనం అటు వెళ్ళొద్దు. ఎక్కడికి వస్తున్నాం మనం? మళ్ళా రెండు నీచగ్రహాలు మనోమయ తలంలో, రెండు కామమయ తలంలో ఉన్నటువంటి గ్రహాలు, మూడు ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి గ్రహాలు. ప్రకృతిలో ఇదొక్కటి అర్థం చేసుకున్నాక రాత్రిపూట మీరు నిద్రపోతున్నప్పుడు ఈ ప్రక్రియని మీరు చేయగలిగితే రవణ మహర్షి పొందిన అనుభూతి మీరు పొందగలుగుతారు. రవణ మహర్షి పొందిన అనుభూతి ఇదే. చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా, కావ్యకంఠ గణపతి ముని దశమహావిద్యల గురించి పుస్తకం రాస్తూ ఈ విషయాన్ని చెప్పాడు. మనం ఏ పుస్తకం చదవము, ఎవడో చెప్పింది ఏదో పట్టుకుని రమణ మహర్షి ఏం చెప్పాడు అంటే నేనెవరు అన్నాడు అయిపోయింది. చదవాల వాళ్ళు, ఉత్తిన పుస్తకాలు రాశారా వాళ్ళు? వాళ్ళని పిచ్చేవాళ్ళు ఆ రాయటానికి. శ్రీరామ శర్మ ఆచార్య ఆయన చనిపోయేంత వరకు కూడా రోజుకి 4 గంటలు రాసేవాడు ఆయన. ఆయన 16 ఏట నుంచి ఆయన శరీరం వదిలిన రోజు కూడా ఆయన రోజుకి 4 గంటల పాటు, పొద్దు 12 గంటలకు ఎప్పుడో ఆయన తపస్సు కూర్చుంటే 12 నుంచి 4 గంటల వరకు మంత్రజపం చేసుకుని 4 నుంచి మళ్ళా మనకు దర్శనం ఇచ్చటానికి పొద్దున్న 6 గంటలు ఎప్పుడో వచ్చేవారు కదా, అంతవరకు ఆయన రాస్తూనే ఉండేవాళ్ళు. నాన్ స్టాప్ గా రాస్తూ ఉండేవాడు ఆయన. మరి ఆ రాసింది చదివే బాధ్యత మనకి లేదా? ఎందుకు రాశాడు ఆయన? కోసక చేతి నెట్టిక ఏందో నాకు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఒక పుస్తకం చదవమన్న పుస్తకం కూడా గాయత్రి మహావిజ్ఞాని 22 ఏళ్ల బట్టి నేను చదవమని చెప్తున్నాను. ఒక్కడ చదవలే, చదివారు ఎవరైనా 3 పుస్తకాలు? చదివాక ఏం మార్పు వచ్చింది? చదవటం అంటే అర్థం ఏంటి? ఆచరణ, సైన్స్. అది పాయింట్ అర్థమవుతుంది. అంతే, ఈ సంవత్సరము ఐఎమ్ వెరీ సీరియస్. చాలా విశేషమైనటువంటి సాధనా రహస్యాలు ఉన్నాయి. ఈ సాధనా రహస్యాన్ని అర్థం చేసుకోండి. లోవర్ మైండ్. లోవర్ మైండ్ అంటే ఏంటి? కాంక్రీట్ మైండ్. భౌతికంగా నాకేం ఉపయోగం ఉంది అనేటటువంటి మాట వాడేటటువంటి వాడు నీచ మనస్సులో ఉన్నాడు అని అర్థం. వ్యక్తిగతమైనటువంటి మనస్సులో ఉన్నాడు అని అర్థం. స్వార్థపూరితమైనటువంటి మనస్సులో ఉన్నాడు అని అర్థం. ఈ స్వార్థపూరితమైనటువంటి మనస్సులో ఉన్నటువంటి వాడు, వాడు ఆలోచించిన ప్రతి ఆలోచనను ఆచరణగా మార్చలేడు. చాలా మందికి సాధనలు చేయాలని ఉంటుంది, చాలా మందికి ఏవేవో చేసేయాలని ఉంటుంది, కానీ అవి ఎందుకు చేయలేడు అంటే ఈ మానసిక స్థితిలోంచి కామమయ తలంలోకి ఇవి దిగవు. అంతే, ఈ మొత్తం సృష్టి కూడా భగవంతుడి యొక్క కామమయతనం. సకామయత కోరుకున్నాడు, కానీ నీ కోరికను ఆయన కోరికతో ఈక్వల్ చేయకు. ఆయన్ని దయచేసి మన లెవెల్కి దించకండి. ఈక్వేషన్ చెప్తున్నానంతే. అంటే యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎలా ఉంటాడో, స్కూల్లో హెడ్ మాస్టర్ ఎలా ఉంటాడో అన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ కరెక్టే, కానీ హెడ్ మాస్టర్కి వైస్ ఛాన్సలర్కి ఉన్న తేడా తెలుసు కదా. అలాగే భగవంతుడి యొక్క కోరికకి మన కోరికలకి చాలా తేడా ఉంది, కానీ కోరికలు అనేటటువంటి వాటిలో సామ్యం ఉంది. అంచేత ఈ మానసిక స్థితి నుంచి, స్వార్థపరమైనటువంటి మానసిక స్థితి నుంచి నువ్వు కోరికల తలంలోకి దిగాలి. ఇది ఎప్పుడైతే నువ్వు దిగగలుగుతావో ఆచరణ దానంతా అదే జరిగిపోతుంది. మనోవాక్కాయ కర్మలలో దానికి నువ్వేమీ ప్రయత్నం చేయక్కర్లేదు. చేయవలసిన ప్రయత్నం ఏమవ్వాలి? నీ ఆలోచన కోరికగా మారాలి. మన ఆలోచనలు ఇప్పుడు కోరికగా మారటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా విచిత్రమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాం మన వాళ్ళు. ఎవరికి ఏ కోరికలు లేవు, ఎవరికి ఏ కోరికలు లేవు. జరిగితే ఓకే, జరగకపోతే ఆల్టర్నేటివ్ చూసుకుంటామండి. ఫస్ట్ బీఎస్సీలో నేను క్లాస్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడు మొదటి క్లాస్లో అడిగేవాడిని, ఏమయ్యా మీరు ఎందుకు ఫస్ట్ బీఎస్సీకి వచ్చారు, ఎందుకు రాలేదు, ఎందుకు వచ్చామంటే ఎంసెట్లో సీట్ రాలేదు కనుక అనే తప్ప మాకు ఎంపీసీ చదవాలనుంది, మాకు బైపీసీ చదవాలనుంది ఒక్కడ చెప్పలే. కానీ వాడు డిగ్రీ చదువుతున్నాడు. అంటే కోరిక ఉండి చదువుతున్నాడా, కోరిక లేక చదువుతున్నాడా? ఆల్టర్నేట్ లేక. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటూ ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఇవి 7 గ్లోబ్స్ కి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు. అంటే గ్లోబ్ ఏ అంటే అర్థం ఏంటి, ఈ 7 గ్రహాలలో నీచ మానసిక స్థితిలో ఉన్న మొదటి గ్రహము. గ్లోబ్ బి అంటే ఈ 7 గ్రహాల శృంఖలలో కామమయ తలంలో ఉన్నటువంటి గ్రహము. సి అంటే భౌతిక తలంలో ఉన్నటువంటి గ్రహము. డి అంటే అర్థం ఏంటంటే ఇంకా అంతకంటే స్థూల జగత్తుకి అది దిగలేదు, టెన్సెస్ట్ అన్నమాట, స్థూలెస్ట్ స్థూలతమమైనటువంటి గ్రహము. దీన్ని ఇన్వర్జన్ అంటాం మనం. ఇన్వర్జన్ అంటే దిగటం, ఇన్వల్యూషన్ అంటాం. ఈ కింద వరకు వచ్చాక ఇంకా కిందకి దిగలేదు అది, ఇంకెక్కడికి వెళ్తుంది, పైకి వెళ్తుంది. కరెక్ట్ గా 2000 సంవత్సరం నాడు ఈ డీపెస్ట్ పాయింట్ కి దిగిపోయింది పృథ్వీగ్రహం. ఇంకా దాని తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, చచ్చినట్టు పైకి వెళ్తుంది. అది 2008 యొక్క గొప్పతనం. మీకు తెలుస్తుందా తెలియదా అది వేరే విషయం, గురువులకు ఆ విషయం తెలుసు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారు, 21వ శతాబ్ది ఎందుకు ఉజ్వల భవిష్యత్తు అంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అది వెళ్తుంది పైవేపుకి వెళ్తుంది. ఈ పైవేపుకి వెళ్లేటటువంటి దాంట్లో ఒక సామ్యం అర్థం చేసుకోండి. నిద్రపోతున్నప్పుడు మీరు ఆ సామ్యాన్ని పట్టుకోగలిగితే పడుకున్నటువంటి వ్యక్తి నిద్ర లేవగానే ఇంకొక రూపంలో నిద్ర లేస్తాడు. అది కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి రహస్యం. యముడి దగ్గరికి వెళ్ళాక నచికేతుడు ఏమంటాడో తెలుసా, యముడిని మొదట అడిగేది, నేను మళ్ళీ వెళ్తే నా తండ్రి నన్ను గుర్తించుగాక. కొడుకును గుర్తించలేడా, ఎందుకు గుర్తించలేడు, ఎప్పుడు గుర్తించలేడు, ఈ శరీరంలో కాకుండా ఇంకో శరీరంలో కనుక పుట్టి ఉంటే గ్యారంటీగా గుర్తించలేదు. మనం ఈ కథలు చదువుతున్నప్పుడు మీరు గుర్తించుకోండి, ఋషుల గురించి చదువుతున్నాం మనం. మన బలహీనతలను మన ఆలోచనలను వాళ్ళ మీద ఆరోపించకండి. అంచేది ఇక్కడ చూడండి, గ్లోబ్ ఏలో ఏం జరిగింది, మరి జి ఏమైతుంది, ఇక్కడ ఏ విత్తనాలు నాటుకోబడ్డాయో ఆ విత్తనాలు అక్కడ ఏమవ్వాలి కదా, ఇవల్యూషన్. ఇది ఇన్వల్యూషన్, అది ఇవల్యూషన్. బి ఏమవుతుంది, ఇక్కడ నాటుకున్నవి ఇక్కడ, అంచేత ఏలో నాటుకున్నవి జీలో కోసుకుంటాం, బిలో నాటుకున్నవి ఎఫ్ లో కోసుకుంటాం, సిలో నాటుకున్నవి ఈలో కోసుకుంటాం. డిలో నువ్వేం చెయ్యో, డి ఈజ్ ఈక్వల్ టు ఇన్వల్యూషన్ అయిపోయింది, ఇంకా ఈ ఛానల్ గుండా ఇవల్యూషన్ అవ్వాలి. అందుకే పృథ్వీగ్రహం ఉన్నట్ట లేనట్ట, ఈక్వల్ టు. ఇంకొక్కటి చెప్పి ఆపేస్తాను ఇవాళ, ఇది మార్స్ కుజగ్రహము, ఇది మెర్క్యురీ బుధగ్రహము. స్టాప్ హియర్.